शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय 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 ओम नमो भगवते रुद्राय ओम नमो भगवते वासुदेवाय ओम श्री साईराम ओम नमो भगवते श्री रमणाय ओम नमो नारायण 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 ओम नमो नारायणाय प्रियमैन ఆత్మ బంధువులారా ఈ రోజు మీ మహాశివరాత్రి నెలకో శివరాత్రి వస్తుంది అమావాస్య ముందు దాని మహాశివరాత్రి అంటారు ఈ రోజుని మహాశివరాత్రి శివభక్తులందరూ కూడా మహాశివరాత్రికి అభిషేకాలు చేయించుకుంటారు మనం చించినాడు భక్తుల ఆహ్వానాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం శివరాత్రికి చించినాడు రావటం జరుగుతుంది ఈ రోజున ఈ పగల చాలా మంది ఉపవాసం చేస్తారు రాత్రి జాగరణం చేస్తారు ఉపవాసం అంటే అగ్నితోడు సంబంధం అనేది తినకూడదు అత్తి పండు తినొచ్చు యాపిలికాయ తినొచ్చు అగ్నితోడు సంబంధమైన పదార్థం అనేది తినకూడదు అత్తి పండు తినొచ్చు యాపిలికాయ తినొచ్చు ఉప దగ్గరగా ఉపవాసం ఉండమని సమీపంగా ఉండమని అంటే శివుడంటే జ్ఞానం శివుడంటే ఆత్మ శివుడంటే చైతన్యం శివుడంటే బ్రహ్మం దానికి సమీపంగా ఉండమని మనం సినిమాలకు సమీపంగా ఉంటాం శివరాత్రి రోజు చాలా మంది సినిమాలకి జాగరణ చేస్తారు ఉపవాసం ఉప అంటే సమీపంగా వాసం ఉండమని పరమాత్మకు సమీపంగా ఈ రోజున గడపాలి పగలను ఉపవాసాలు చేస్తారు రాత్రి జాగరణం చేస్తారు జాగరణ అంటే శివ ధ్యానం శివుడిని ధ్యానం చేసుకుంటూ శివస్మరణలో శివుడు శివ శివ అని రెండు అక్షరాలు స్మరించుకుంటూ నమశివాయ చేసుకుంటూ ఈ రాత్రి జాగరణం చేసి శివస్మరణలో ఉంటారు పగల ఉపవాసం రాత్రి జాగరణం మనకి హిందూ భారతీయులకు వచ్చినటువంటి పర్వదినాల్లో భారతీయులకు వచ్చే పర్వదినాల్లో జన్మాష్టమి ఒకటి మనకి ఈశ్వరుడు అవతారాల్లో కృష్ణుడు ఒకటి శివుడు ఒకటి ఈ రెండు ముఖ్యమైన అవతారాలు ఈశ్వరుడైన ఈశ్వరుడు యొక్క ముఖ్యమైన అవతారాలు రెండు ఒకటి కృష్ణుడు రెండు శివుడు రెండు ఈశ్వరుని మిగతా అవతారాలు ఉన్నాయి రెండు చాలా ముఖ్యమైన అవతారాలు జన్మాష్టమి అది ఎప్పుడు ఆగస్టులో వస్తుంది ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో వస్తుంది జన్మాష్టమి ఇది శివరాత్రి మార్చిలో వస్తుంది రెండాటికి ఐదు నెలలు ఆరు నెలలు తేడా ఉంటుంది మన పెద్దలు చెప్తా ఉంటారు సాంప్రదాయంలో శివుడు జ్ఞానం ఇస్తాడని విష్ణువు మోక్షం ఇస్తాడని జ్ఞానం అన్నా మోక్షం అన్న ఒకటి ఆత్మజ్ఞానం అన్నా ఆత్మజ్ఞానం లేకుండా ఎవరికి మోక్షం రాదు మనకి దీర్ఘకాల చూపు లేదు ఊరికే ఈ రోజు గడిచిపోతే చాలు ఈ రేపు రోజు గడిపితే చాలు ఇవాళ ఈ కోరిక నెరవేరితే చాలు ఎలా అనుకుంటాం కానీ దీర్ఘకాలమైనటువంటి ఒక ప్లానింగ్ కానీ ఆ చూపే మన దీర్ఘ ఏ రోజు గడిచిపోతే ఆ రోజు అనుకుంటాం కానీ అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో అంతటా ఏ వస్తువు అయితే ఉందో అది మనం తెలుసుకునే వరకు మనం సాధన చేయాలి అప్పుడు కాని మన ప్రయాణం ముగియదు ఉన్నది ఒకటే అది బ్రహ్మ ఆ బ్రహ్మముకే బ్రహ్మమునే కొంతమంది శివుడిగా ఆరాధిస్తున్నారు కొంతమంది విష్ణువుని ఆరాధిస్తారు కొంతమంది దేవిగా ఆరాధిస్తారు రకరకాలుగా ఆరాధిస్తారు ఉన్న వస్తువు ఒక్కటంటే ఒక్కటే అదే నేను విజయవాడ మీటింగ్ లో చెప్పాను శివుడి మ్యాథమెటిక్స్ పార్వతి ఫిజిక్స్ అని శివుడి మ్యాథమెటిక్స్ అయితే పార్వతి ఫిజిక్స్ అవుతాయి వాడి శక్తిని వ్యక్తిని విడదీయలేం అలా అగ్ని వేడి విడదీయలేం రెండు విడదీయలేం అలాగే పురుషుడు స్త్రీ ఒకటే పురుషుడు స్త్రీ ఒకటే ఒకటే రెండు కింద కనిపిస్తుంది ఒకటే అంచేత అర్ధనారీశ్వరుడు శివుడిలో సగం భాగం శివుడు సగం భాగం పార్వతి అర్ధనారీశ్వరుడు అంటే శివుడు అంటే పురుషుడు స్త్రీ ఒకటే ఒకరికే కళ్ళకిద్దరి కింద కనిపిస్తున్నా ఒకటంటే ఒకటని అదే అర్ధనారీశ్వరుడికి గుర్తుంది శివుడి భార్య పేరు పార్వతి విష్ణువు భార్య పేరు లక్ష్మి సర్వసాధారణంగా పాతివ్రత్యం నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు మన ప్రతివతర ధర్మంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కువ లక్ష్మీదేవిని ఆరాధించరు పార్వతీదేవిని ఆరాధిస్తారు చదువు కావలసిన వాళ్ళందరూ సరస్వతీదేవిని ఆరాధిస్తారు పైసలు కావలసిన వాళ్ళు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కష్టాల్లో ఉన్నవాళ్ళు దుఃఖాల్లో ఉన్న వాళ్ళు అందులోంచి బయటపడిన వాళ్ళు దుర్గ పార్వతీదేవిని ఆరాధిస్తారు అంటే లక్ష్మీదేవి పతివ్రతే, పార్వతీదేవి పతివ్రతే. పెద్దలు ఏం చెప్తారంటే లక్ష్మీదేవి పతివ్రతగా ఉండటం వల్ల పెద్ద విశేషం లేదు, పార్వతీదేవి పతివ్రతగా ఉండటం వల్ల విశేషం. శివుడు మహా నిరాడంబరం, అది ఆనంబరం ఎలా ఉంటుందో తెలియని వాడు. అటువంటి నిరాడంబరుని భర్తగా చేసుకుని పాతివృక్షం పాతివృక్షం వహించింది ఎవరు? పార్వతీదేవి. భర్తకు అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, భార్య పతివ్రతగా ఉండటంలో విశేషం ఏమీ లేదు. ఒక పక్కన దారిద్ర్యం అవలంబి, భర్త దారిద్ర్యం గల సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఐశ్వర్యంలో ఉన్నా దారిద్ర్యంలో ఉన్నా సమానంగా భర్తను చూస్తూ పాతివృక్షం నిలబెట్టుకోవడం కష్టం. ఆ లక్షణాలు ఎక్కువ పార్వతీదేవికి ఉన్నాయి కాబట్టి ఆ పాతివృక్షం కోసం ఎక్కువ పార్వతీదేవిని ఆరాధిస్తారు. అంటే దుర్గ పెద్దలు చెప్పిన మాట మీకు అందజేస్తాను. ఇద్దరు పతివ్రతులైనా పార్వతీదేవిని, పాతివృక్షం వచ్చేవాడికి పార్వతీదేవిని ఆరాధిస్తారు. శివుడు ఏమి రకమైన ఆడంబరం లేని వాడు, అలంకార ప్రియుడు కాదు, అభిషేక ప్రియుడు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, సుబ్రహ్మణ్యుడు దర్శన ప్రియుడు. అంటే వీళ్ళందరూ దేవతలు. దేవతల పట్ల మనం గౌరవంగా అగౌరవంగా ఉండకూడదు, గౌరవం కలిగి ఉండటం మంచిది. దేవతల అందరి పట్ల మనం గౌరవంగా ఉండాలి, కానీ అగౌరవంగా ఉంటానికి వెళ్ళాలి. గౌరవంగా ఉంటాం మంచిది, దేవతల అందరి పట్ల మనం గౌరవంగా ఉండటం మంచిది, పూజ్యభావంతో ఉండటం మంచిది. ఇది ప్రాణాయామం, శివభక్తులు శివనామం చేసుకోవచ్చు. ఉన్నది ఉంటే పదార్థం, మనం నీళ్ళు అంటాం, ఇంగ్లీష్ వాళ్ళు వాటర్ అంటారు, హిందీ వాళ్ళు పానీ అంటారు, తమిళ వాళ్ళు తన్ని అంటారు, కానీ ఇవన్నీ నీళ్ళకే గుర్తు, భాషలో సార్. అలాగే మనం దేవుణ్ణి రాముడు ఏదో కృష్ణుడు అంటాం, తర్వాత ఏమో వాళ్ళు యేసుక్రీస్తు క్రైస్తవ మతస్థులు యెహోవా అంటారు, తర్వాత మహమ్మదీయ మతస్థులు అల్లా అంటారు. ఎలాగ ఒక్కొక్క మతానికి ఆ దేవుడికి ఒక పేరు, కానీ ఉన్న వస్తు పదార్థం మట్టికి ఒకటంటే ఒకటి. భగవాన్ అంటారు ఒకటి ఉంటే రెండు వస్తుంది, రెండుంటే మూడు వస్తుంది, మూడుంటే నాలుగు వస్తుంది, ఒకటి లేదన్నాడు. అది తలకింది వ్యాపారం. ఒకటి ఉంటే రెండు వస్తుంది, రెండు వస్తే మూడు వస్తుంది, మూడు వస్తే నాలుగు వస్తుంది, ఇంక అక్కడ ఆడదు. ఆ ఒకటి ఏంటంటే అహంకారం, నీకు అహంభావం అనే ఒకటేనే బయలుదేరిందంటేనే ఆ దేవుడని ఈ దేవుడని స్వర్గం అని నరకం అని ఒకటి అంటే అన్ని వచ్చేస్తే వరచిపెట్టి రై ఇంజిన్ రకాల పెట్టి వచ్చినట్టు అని చెప్పాడు. మీరు చెప్పిన మాటలు మాకు నచ్చటం లేదని భగవాన్ అంటే మీ అహంకారానికి నాలో నచ్చితే నేను చెప్పిన మాటలు అనేవారు. సత్యాన్ని సమీపించడానికి అహంకారానికి ఇష్టం ఉండదు, ఏం చేసి చచ్చిపోతుంది. ఒకటి ఎప్పుడు ఏం చేయడం, రెండు వచ్చి చేరుతుంది. పుణ్యం వెనకాల పాపం ఉంటుంది, పాపం వెనకాల పుణ్యం ఉంటుంది, స్వర్గం వెనకాల నరకం, నరకం వెనకాల చీకటి, నరకాల వెనకాల మళ్ళీ స్వర్గం, రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఆ ఒకటి ఏంటంటే వ్యక్తి భావన, నేను అనేది ఒక మాట, నేననేది ఒక మాట, అదొక మాట, నేను అంటాం, అదొక మాట. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే ఆ నేను కాదని తెలుసుకోవటం జ్ఞానం, అంతకంటే జ్ఞానం వేరుగా లేదన్నారు. ఆ నేను మనం ఏదైతే నేను అంటున్నామో ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఈ నేను అనేది ఒక భావన, ఒక తలంపు, ఒక మాట. అక్కడితో సరిపోదా, నేనంటే మనకి ఇష్టం, ఎవరు నేను అడగట్లేదు. కానీ ఆ నేను గురించి మనం పరిశోధన చేయటం లేదు, పరిశీలన చేయటం లేదు. ఏది వచ్చాక అంత వస్తుందో దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఏది వచ్చాక నేననే భావన వచ్చాక ఇక దేవతలు వస్తున్నారు, శివుడు విష్ణు అందరు వస్తున్నారు. నేననే భావన వచ్చాక ఈ దేహం నాది అంటున్నా. నేననే భావన వచ్చాక ఈ శరీరం మరణించాక ఎక్కడికి వెళుతున్నాం అనుకుంటాం. ఈ నేననే తలంపు, దేహము నేననే తలంపు, ఈ దేహము నేననే తలంపు, దేహము నేననే మాట, దేహము నేననే భావన ఎక్కడో దూరమైన బహుదూరంలో మన హృదయం యొక్క లోయల్లో ఎక్కడో గాఢంగా మూఢంగా నాటుకుపోయి ఇదే లక్షలాది జన్మలకు మనకు కాదు. ఈ అవుట్ సైడ్ గొడవల వల్ల ఆత్మజ్ఞానం రాదు. నీకు ఐశ్వర్యం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, నీకు ఐశ్వర్యం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఎన్నున్నా అవుట్ సైడ్ గొడవల బయట గొడవల ఇంతవరకు సృష్టి రావడానికి ఆత్మజ్ఞానం రాలేదు. మొదటి ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అంటున్నామో అది గాఢ నిద్రలో మనం గాఢ నిద్రలో ఉండగా నేననే తలంపు లేదు. నేను అనే తలంపు గాఢ నిద్రలో లేదు. నేను అని అంటున్న ఒక భావన ఇప్పుడు మనకందరికి ఉంది. నేను నేను ఒక మాట అంటున్నాం. ఆ తలంపు గాఢ నిద్రలో ఎవరికి లేదు. అది లేనప్పుడు శివుడు లేడు, విష్ణువు లేవు, దేవతలు లేరు, ఆ లోకం లేదు, ఈ లోకం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, భూతకాలం లేదు, వర్తమాన కాలం లేదు, భవిష్యత్తు కాలం లేదు, ఏదీమీ లేదు. నువ్వున్నావు అక్కడ గాఢ నిద్రలో నువ్వున్నావు. ఎలా ఉన్నావు? దుఃఖం లేకుండానే ఉన్నావు. దుఃఖ స్పర్శ నీకు అక్కడ లేదు. గాఢ నిద్రలో ఉన్నావు. అది ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు నువ్వున్నావు, కానీ ఏది లేదు. నువ్వున్నావు అయం, నువ్వు గాఢ నిద్రలో కూడా నువ్వున్నావు. అవర్నెస్ లేదు. నువ్వు తప్పించి మిగతాది నీ దేహం కాని నీ దేహం. ఇప్పుడు ఈ దేహం నాది, ఈ మనస్సు నాది అనుకుంటున్నావు. నీదనుకునే ఈ దేహం కాను, నీదనుకునే ఈ మనస్సు కాను, నీదనుకునే ప్రాపర్టీ కాను, నీదనుకునే అధికారి నీది. నీది అనుకునేది గాఢ నిద్రలేదు లేదు. నీది నాది అనుకునేది గాఢ నిద్రలేదు లేదు. నువ్వు పగలు జాగ్రత్త అవస్థలో నాది 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 ఏది అనుకుంటున్నావు, గాఢ నిద్రలేమీ లేదు. కానీ నువ్వు ఉన్నావు. ఏమి లేకపోయినా నువ్వు ఉన్నావు. కానీ ఈ నేను అనే ఒకటి, నేననే తలంపు అది లెగిసగా ఆ ఒకటి వచ్చాక సృష్టి వచ్చేస్తుంది. పుణ్యాలు పాపాలు, స్త్రీ పురుష భేదం, చదువున్న పండితుడు పామరుడు, లేకపోతే ధనవంతుడు పేదవాడు, అన్ని వచ్చేస్తాయి. ఒకటింటే రెండు ఉంటుంది, రెండుంటే మూడు ఉంటుంది, మూడుంటే నాలుగు ఉంటుంది. ఆ ఒకటి లేకుండా తెలుసుకుంటే ఏమి లేదు. మనస్సు అనుగుణటం వేరు, మనస్సు నశించటం వేరు. మనం ప్రాణాయామం చేస్తే ఇప్పుడు యోగాభ్యాసాలు నేర్పుతున్నారు కదా, నాలుగు నెలలు మూడు నెలలు నేర్పుతున్నారు, రెండు నెలలు యోగ ప్రాణాయామాలు ఏదో నేర్పుతున్నారు. ప్రాణాయామం వల్ల మనస్సు అణుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే రుద్రాయ, నారా ఏదో ఒక మీరు మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని జపిస్తంటే కూడా మనస్సు అణుగుతుంది. కట్టడికి దోణ కట్టేస్తే ఆ కట్టడి దగ్గర పడి ఉంటుంది. అలాగే మీ మనస్సును తీసుకెళ్లి ఈ ప్రాణం దగ్గర లేకపోతే మంత్రం దగ్గర కట్టేస్తే అది అణిగుంటుంది. అణిగుండటానికి నశించడానికి మధ్యన సాధకుడికి భక్తుడికి భేదం తెలియాలి. అణిగిన మనస్సు మళ్ళీ వెంటనే విజృంభిస్తుంది. అది స్పృంగి మంచం రాని. మన మంచం చేపు కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది? మంచం నుంచి లేదు కానీ అది లేచిపోతుంది. అలా కూడా అణిగిన మనస్సు మళ్ళీ విజృంభిస్తుంది, నశించిన మనస్సు మళ్ళీ విజృంభిస్తుంది. అంటే మనోనాశనం అయ్యే వరకు మనస్సును నమ్మటానికి వీల్లేదు. మనస్సు నశించే వరకు దాన్ని నమ్మటానికి వీల్లేదు. అంటే మనస్సు అనేది ఏమి లేవు, తలంపులు ఆలోచన. ఎన్నేంటి తలంపులు ఆలోచన? మనం తపస్సు చేసినా మంత్ర జపం చేసినా మనకున్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి కానీ జ్ఞానం సంపాదించడానికి కాదు. ఏ వస్తువులో జ్ఞానం ఉందో అది మనమై ఉన్నాం. అది నేనే, అది ఐఎమ్ హీ, హీజ్ ఐ, ఐఎమ్ హియర్, హీజ్ ఐ అనే స్టేట్ వచ్చే వరకు తపస్సు చేయటం తప్పదు. ఐఎమ్ హీ, హీజ్ ఐ, ఏదైతే ఉందో అది నేనై ఉన్నాను అనేటువంటి అనుభవం మనకు కలిగే వరకు మనిషి తపస్సు చేస్తూ ఉండవలసింది. శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు చేస్తూ ఉండాలి. శాస్త్రంలో ఒక మాట చెప్పాడు, మృత్యువుని జయించవచ్చు కానీ ఇంద్రియాలను జయించడం కష్టం. శివుడికి మృత్యుని చేయడానికి పేరు. మృత్యువుని జయించవచ్చు కానీ ఇంద్రియాలను జయించడం చాలా కష్టం. అంటే ఇంద్రియాలను జయిస్తేనే కానీ మనస్సుకు అంతరం, మనస్సు అంతరముఖం అవ్వదు, మనస్సుకు అంతర్దృష్టి కలగదు, మనస్సుకు లోచూపు కలగదు. అసలు లోచూపు కలగంగా దానికి అన్వేషణ సాధ్యం కాదు. ఇప్పుడు శివరాత్రి రోజు మన పెద్దలు ఏం చేశారు? ఏదో ఉపవాసం ఉండండి, రాత్రి జాగరణ చేయడం, అది తపస్సు. ఉపవాసం తపస్సు, రాత్రి జాగరణ తపస్సు. వ్యాసకాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి, శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. అది భరించటం, అది భరించటం కూడా తపస్సు. తర్వాత మనలో స్వార్థం ఎక్కడో మనకు కనపడదు, స్వార్థం లేదు మనలో, స్వార్థం లేదు అనుకుంటాం. కానీ లోయ లోపలికెళ్ళి చూస్తే ఎక్కడో అడుగులు ఉంటుంది. ఆ స్వార్థం లేకుండా, స్వార్థం అంటే డబ్బనే కాదు, ఏ రకమైన కోరిక లేకుండా ఏమైనా 10 మందికి ఉపయోగపడితే అది కూడా తపస్సు. అంటే ఏదో ఏదో గౌరవం ఆశించు, ఇంకోటి ఆశించు, ఇంకోటి ఆశించు, పని పని కోసం కాకుండా ఏదోటి ఆశించేసిన తపస్సు కాదు, ఏమీ ఆశించకుండా గౌరవం కూడా ఆశించకుండా పని పని కోసం చేస్తే అది కూడా తపస్సు. అలా చేస్తే మీకు తపస్సు మీ మనస్సు పలచబడుతుంది, మీకు బ్రహ్మానుభవం కలదు. ఈ సుబ్బమ్మ, ఎల్లమ్మ, ఇది పుల్లమ్మ, వారి నారాయణమ్మ, ఇందరూ ఇలా అనుకుంటూ ఉంటాను. రామకృష్ణుడు సందర్భంలో చెప్పాడు ఇలా అనుకుంటే సుబ్బమ్మ, ఎల్లమ్మ, పొలం అంటే దేహము నేను అనే తలం పొందినప్పుడు సుబ్బమ్మ వేరు, పొల్లమ్మ వేరు, నారాయణమ్మ వేరు, సరోజనమ్మ వేరు అనుకుంటాం. దానికి ఉపాధి జ్ఞానం అంటారు. మనకింక వల్ల కాకులోకి వెళ్ళే వరకు ఇంకో పని లేదు. మన ఇంద్రియాల చుట్టూ తిరుగుతాం, మన మనసు చుట్టూ తిరుగుతాం, ఆ మనస్సులో ఉన్న వాంఛల చుట్టూ తిరుగుతాం. ఇంకో పని లేదు, వల్ల కాళ్ళలోకి వెళ్లే వరకు ఇదే పని. పైగా దేవుడి మీద తీర్పులు చెబుతాడు వీడు. ఆశ్చర్యం ఏంటంటే వీడు ఇంద్రియాల చుట్టూ తిరుగుతాడు, ఆడు మన చుట్టూ రాడు తిరుగుతాడు, ఆడు అహంకారం చుట్టూ రాడు తిరుగుతాడు. ఆడికి అహంకారం దేవుడు లేకపోయినా ఆడికి అహంకారం ఉంది. ఆడికి అహంకారం, ఆడ అహంకారం కోసం ఆడు బతుకుతూ ఉంటాడు. మాట్లాడితే వాడి స్వార్థం కోసం మాట్లాడతాడు, పని చేస్తే వాడు స్వార్థం కోసం చూస్తాడు, నవ్వితే వాడు స్వార్థం కోసం నవ్వుతాడు. వాడు అలా పడున్న పనులు దేవుడి మీద తీర్పులు చెప్తాడు. వీడ దేవుడి మీద తీర్పులు, దేవుడు ఉన్నాడు లేడని వాదిస్తా ఉంటాడు. లోకం అంత పెచ్చాస్పడి వాడి బతికి మాట్లాడితే వాడు స్వార్థం కోసం మాట్లాడతాడు, నవ్వితే స్వార్థం కోసం నవ్వుతాడు, పని చేస్తే స్వార్థం కోసం పని చేస్తాడు. అది అలా పడి ఉంటాడు. దేవుడు ఉన్నాడో లేదో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడి మీద తీర్పులు చెబుతూ ఉంటాడు. ఈ ఉపాధి దేహాభిమానం ఉన్నాడు, దేహ బుద్ధి ఉన్నవాడు, శవ బుద్ధి ఉన్నవాడు ఆ చైతన్యం గురించి తీర్పులు చెబితే అర్థం ఉంటుంది. చిన్న బుడ్డి దీపం, చిన్న కిరసనాల దీపం సూర్యుడి గురించి జడ్జిమెంట్లు చెబితే ఎలా ఉంటుంది? కిరసనాల దీపం ఎక్కడ, సూర్యుడు ఎక్కడ? కిరసనాల దీపం సూర్యుడి మీద జడ్జిమెంట్లు చెప్తాను అంటుంది అంతే. ఎలక, రామకృష్ణ పరమహంస గారు మాట చెప్పారు, ఎలకో సుంచేది అక్కడ రూప ఇళ్ళంతా తిరిగితే అక్కడ ఎక్కడ దానికి ఏదైనా పరిశోధన దొరికితే అది బొర్రెలో ఎలకలు బొర్రెలు ఉంటాయి కదా, బొర్రెలో దాచుకునేది అంటాడు. అది డబ్బు వచ్చాక కొంచెం నేను గొప్పదాన్ని అనిపిస్తున్నాడు దానికి. దేనికి? ఎలక్కి ఎవడింటికైనా ఇది ఎలా అంటే ఆ తినేసి తినేసి రూపాయికైతే దొరికి వచ్చి ఆ కలుపులో పెట్టుకునేది. అప్పుడు నేను ధనవంతురాలు ధనవంతురాలు అనుకునేవాడు. మామూలుగా ఒక ఏనుగు మామూలుగా నడిచెడిపోయింది అక్కడ, దాని కలుగు ఉంది అక్కడ, కలుగు మీద అది కాలేదు, మామూలుగా నడిచెడిపోయింది. అది చూసి నేను ఇంత ధనవంతురాలని నా కలుగు మీద నడిచెడుతాను, ఎనకాల పరిగెత్తికి వెళ్ళి ఏనుగును ఒక్క తన్ని తన్ని నేనేంటనుకుంటున్నావు ఒక్క తన్ని తన్ని అంటాడు. నేను ధనవంతురాలని నీకు తెలియదు, ఒక తన్నితే ఆ ఏనుగుకి ఎలక తన్నటం కూడా తెలియలేదు, తెలియలేదు. ఇప్పటికే తన్నేసి వెనక్కి వచ్చేసినట్టు నేను ఏంటి అనుకుంటున్నావు? భగవంతుడి మీద చెప్పే తీర్పుడు కూడా అటువంటి పని. ఒక్క తల్లి తల్లింది అటు నీ ఏనుగురు ఏంటి అనుకుంటున్నావు? ఇప్పుడు నేను ధనవంతురాలని నీకు తెలియదు. భర్తృహరి ఏమన్నాడంటే విద్య లేనివాడు ఎంత పోషేవాడు. భర్తృహరి ఏమన్నాడు? విద్య లేనివాడు ఎంత పోషం. ఇప్పుడు విద్య లేనివాడు ఎంత పోషం, విద్య ఉన్నవాడు అంతకంటే పెద్ద పోషేవాడు. భర్తృహరి ఏమి రాశాను? విద్య లేనివాడు ఎంత పశువు. విద్య ఉన్నవాళ్ళందరూ విద్య లేని వాళ్ళు, విద్య లేని వాడు ఏంటి, విద్య ఉన్నవాళ్ళు కూడా అంతే పశువులు. ఆయన ఏదో లోకం, ఆయన రాసిన దాంట్లో పొరపాటు లేదు. ఏదో లోకంగా అక్కడ విద్య అంటే ఆ విద్య వినయం నేర్పితేనే అది విద్య, లేకపోతే విద్య కాదు అని ఉద్దేశం. ఎవరి ఉద్దేశం? భర్తీ గారి ఉద్దేశం ఏంటంటే మీకు విద్య వినయం నేర్పాలి, విద్య వినయం నేర్పాలి. మీకు వినయం నేర్పదు అనుకోండి, అది విద్య కాదు, అది విద్య కాదు. విద్య లేని వాడు ఎంత పశువు అని రాశాడు. విద్య వినయం వినయంకరం నేరపోతే వాడు విద్యావంతుడైన పశువు కింద ఉంటాడు. భర్తీ గారు అంటే భర్తీ గారి కంటే రమణ మహర్షి గారు బాగా చెప్పారు, చదువుకున్న మూర్ఖుడు, చదువు లేని మూర్ఖుడు. చదువు లేని వాడికి ఎంత మూర్ఖత్వం ఉంటుందో చదువు ఉన్నవాడికి కూడా అంతే మూర్ఖత్వం ఉంటుంది. అది వీడికి వాడికి తేడా ఏమి లేదు, అదనంగా వాడికి చదువు ఉంటుంది అంతే. విద్య లేని వాడు భక్తి గారి సుభాషితాల్లో మన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వస్తుంది. విద్య లేని వాడు ఎంత పశువు, విద్య లేని వాడు ఎంత పశువు, విద్య ఉన్నవాడు కూడా అంతకంటే పెద్ద పశువు రాడు. అయితే భక్తి గారి ఉద్దేశం ఒకటి అయి ఉండొచ్చు, విద్య వినయం నేర్పకపోతే విద్య వినయం నేర్పాలి, అని చెప్పి వినయ నేర్పాలి కాబట్టి విద్య లేని వాడికి ఎంత పశువు అంటే విద్య వినయ నేర్పుతాడు పశువు కింద ఉన్నాడు. విద్య వినయ నేర్పితే వాడు విద్యలో పశువు. అదే చదువుకున్న మూర్ఖుడు చదువు లేని మూర్ఖుడు అంటే లోపల మూర్ఖత్వం కామన్గా ఉంటుంది, అజ్ఞానం కామన్గా ఉంటుంది. ఇది చాలా చదువుకోవడానికి చదువు లేకపోవడానికి మూర్ఖత్వం మూర్ఖత్వం సమానంగా ఉంటుంది. అదనంగా అడిగే రెండు డిగ్రీలు ఉంటాయి అందుకంటే లేదు. అందుకని మూర్ఖత్వం అక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది. ఇవన్నీ పై పై పోతాం అన్ని కాలాల్లో. ఇప్పుడు ఎన్ని దేహాలు ఉన్నారు చూడండి, ఇక్కడ ఇక్కడ ఎన్ని దేహాలు ఉన్నాయి. ఇక్కడ దేహాలు ప్రపంచంలో 300 కోట్లు ఉన్నారు. ఇటువంటి శవాలు 300 కోట్లు శవాలు ఉన్నాయి. మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ కూడా వచ్చాయి డీవియేషన్ వద్దు. ఇప్పుడు ఇటువంటి శవాలు ప్రపంచం ఎన్ని ఉన్నాయి? 300 కోట్లు శవాలు ఉన్నాయి. ఎన్ని శవాలు ఉన్నాయి? 300 కోట్లు శవాలు ఉన్నాయి. ఈ శవాలు తన ఇష్టానుసారం నడవటానికి ఒక్క శవానికి కూడా ఇష్టం లేదని చెప్పాడు శాస్త్రం. ఒక్క శవం 300 కోట్లు శవాల్లో ఏ ఒక్క శవానికి ఫ్రీడమ్ లేదు. కానీ ఆ శవం అనుకుంటుంది నాకు ఫ్రీడమ్ ఉందని. ఏ ఒక్క శవానికి ఫ్రీడమ్ లేదు. ఈ శవాల యొక్క హృదయంలో ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నాడు. ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నాడు. ఏదైతే బ్రహ్మము ఉంది, ఏదైతే బ్రహ్మమని ఈశ్వరుడు అన్నాడు. పదార్థం ఒకటి ఉంది, సత్పదార్థం ఒకటి ఉంది. అదే సత్యం, అదే శివం, అదే సుందరం. ట్రూత్ నాలెడ్జ్ అండ్ బ్యూటీ. ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అందరి హృదయాల్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అంతర్యామగా ఉన్నాడు. కాని పని చేస్తున్నట్టుగా కనపడ్డు. పని చేస్తూ ఉంటాడు, పని చేస్తున్నట్టుగా కనపడ్డు, పని చేస్తున్నట్టుగా కనపడ్డు. కాని పని చేస్తూ ఉంటాడు. నీ ఇంద్రియాలకు అందడు, నీ మనస్సుకు అందడు, లేదంటే ఉన్నాడు. ఈ 300 కోట్లు శవాలు అంటే నేను మనిషి శవాలు చెబుతున్నాను. ఇతర జంతు శవాలు ఎదురైన అక్కడ ఉంటాడు. మనిషి శవాలు 300 కోట్లు. 300 కోట్లు శవాల్లో వాడు ఎలా ఉంటాడు? మిగతా శవాల్లో కూడా ఉంటాడు. ఇక్కడ నీకు ఉదాహరణ, ఈ 300 కోట్ల శవాల్లో అంతర్యామిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? అంతర్యామిగా ఉంటాడు. అంతర్యామిగా ఉండి మొద్దిలా ఉండడు, పని చేస్తూ ఉంటాడు. ఎలా ఉంటాడు? పని చేస్తూ ఉంటాడు. ఆ శవం మళ్ళీ శ్మశానంలోకి వెళ్లే వరకు ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుభవించి ఆ దేహం ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పని చేయాలి, ఎక్కడ ఏ ఉద్యోగం చేయాలి, ఏ రోజున చచ్చిపోవాలి, ఏ గంటలో ఎక్కడ కూర్చోవాలి, నీకు అర్థమవుతుందా? ఒక పెళ్లిళ్ళే కాదు, ఒక పేరంటాలే కాదు, ఏదైనా వృత్తి కూడా, ఒక చిన్న సంఘటన కూడా, ఈ 300 కోట్ల శవాలకి స్వాతంత్రం లేదు. ఆ దేహం యొక్క ప్రారంభ ఒక్క శవానికి స్వాతంత్రం లేదు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ఎవరికి ఏ శవానికి లేదు. ఆ లోపల ఈశ్వరుడు ఉంటాడు, వాడి శవాలు నడుపుతూ ఉంటాడు. ఆ శవం ఎక్కడ పుట్టాలి,
ఏ కుటుంబం ఆ శవం పుట్టాలి, మన శవం ఎక్కడ చచ్చిపోవాలి, నీకు అర్థమవుతుంది? ఏ తారష్టం 60 గజల పుట్టాడు గ్రేట్ రైటర్, రష్యన్ రైటర్. 60 గజలను నాయన పెట్టి దిక్కులేని చావ రైల్వే ప్లాట్ఫామ్ మీద చచ్చిపోయాడు. పిఠాపురం మహారాజు గారు పిఠాపురం పిఆర్ కాలేజీ కట్టించాడు, చాలా దాన ధర్మాలు చేశాడు. చివరి రోజుల్లో ఆయన దగ్గర పని చేసిన గుమస్త క్యారేజీ పెట్టి, క్యారేజీలు అన్నం పెట్టి పంపితే అన్నం తిని బతికాడు. ప్రకాశం గారు మనకు చీఫ్ మినిస్టర్ చేశారు, కాంపోజిట్ లో రెవెన్యూ మినిస్టర్ చేశారు, ఆంధ్రాకి మొదటి చీఫ్ మినిస్టర్, చాలా సార్లు పదవులు చేశాడు ప్రకాశం గారు. ఆయన శరీరం 1955లో ఆయన శరీరం చచ్చిపోతే, ఆయన శరీరం చచ్చిపోతే ఆ శరీరం తగలబెట్టడానికి పొలలేదు. ఆయన చాలా పదవులు చేశాడు. డబ్బు అనేది ఎలా ఉంటుందో, రేపుకి రూపు లేదు, ఏ రోజుకి ఆ రోజు పొట్ట కడిస్తే చాలన్నట్టుగా బతికిన వాడు లోకంలో పక్షుల్లాగా. అది యేసుక్రీస్తు అన్నాడు. మనుషులకు ఇళ్ళు ఉంటాయి, మనుషులకు కొంపలు ఉంటాయి, పక్షులకు గూళ్ళు ఉంటాయి. నాకు ఆ గూడు లేదు కానీ సుఖంగానే జీవిస్తున్నాను. మనుషులకు కొంపలు ఉంటాయి, పక్షులకు గూళ్ళు ఉంటాయి, నా కొంప మాట రైన గూడు తలదాచుకోవటాను, నా గూడు కూడా లేదన్నాడు. యేసు ఈ 300 కోట్ల శవాలకి స్వాతంత్రం. ఆ దేహం ఎక్కడ పుట్టాలి, ఎక్కడ మరణించాలి, ఏ రోజున ఎక్కడ ఉండాలి, అదంతా ఈశ్వర నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈశ్వర నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అయితే మరి ఇంకా మనం చేసేది ఏంటి? మనం ఇంకా భజంత్రి జన్మా ఏంటి అసలు? మన ఏంటి భజంత్రిరా ఏంటి? ఇంకా మనం చేసి అంతా ఈశ్వర నిర్ణయం అంటే ఈశ్వరుడు పని చేస్తున్నాడు, ఈశ్వరుడు పని చేస్తున్నాడు, ఈశ్వరుడు పని చేస్తున్నాడు, ఈశ్వరుడు పని చేస్తూ ఉన్నాడు. వాడు ఉన్నాడు, ఈశ్వరుడు పని చేస్తున్నాడు. నీకు ఇష్టం ఉన్న పెళ్లి పేరంటే కాదు, ప్రతిదీ కూడా వాడు ఇష్టానుసారం నడవలసింది. నిజంతో నియమించేవాడు ఈశ్వరుంటేనే నీ ఇష్టం. ఏ జీవుని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఏ జీవుని ఎక్కడ నియమించాలో ఆయన నియమిస్తూ ఉంటాడు. ఈ శవాలన్నీ వాడి చేతిలోనే ఉన్నాయి. ఎప్పుడు ముక్కులో గాలి పోయాలో, ఆ గాలి ఎప్పుడైతే ఎప్పుడు తీసేయాలో, అదంతా ఆడి చేతిలో ఉంది. మనం చెప్పుకునే అన్ని బడాయి మాటలు, మనకు బడాయి మాటలు ఎందుకు వస్తున్నాయండి? తెలియంతనం, మనం మంచివాడి తెలియంతనం వల్ల బడాయి మాటలు మాట్లాడుతున్నాం. మనకి తెలియంతనం అవటం దాని మీద బడాయి మాటలు మాట్లాడుతున్నాం. అయితే ఆ ఈశ్వరుడు ఏం, వాడి శరీరం బట్టి ఆ దేహంతో చాలా ఆ దేహాన్ని అలా ఆడిస్తూ ఉంటాడు. దేహాన్ని ఆడి ఈశ్వరుడు అనేవాడు అక్కడున్నాడు, వాడు ముద్దబ్బాయి లేడు, వాడి పని చేస్తున్నాడు, వాడి పని చేస్తున్నాడు. నా దేహాన్ని కాదు ఇతర దేహాలను కూడా వాడే ఆడిస్తున్నాడు. ఆడించేవాడు ఆడే, పాడేవాడు నేనైనా పాడించేవాడు ఆడే, అందుచేత పలికేవాడు నేనైనా పలికించేవాడు వాడే అని వాడు ఉన్నాడు, వాడి పని చేస్తున్నాడు అని గుర్తించి ముందు అది గుర్తింపులోకి రావాలి. వాడు ఒకడున్నాడు అని గుర్తింపులోకి రావాలి. వాడు ఎక్కడో కైలాసంలోనూ వైకుంఠం అంటే ప్రమాదం లేదు. మన లోపల అంతర్యామిగా మన ప్రాణానికి ప్రాణమయ్యే, మన మూలానికి మూలమయ్యే, ఏదైతే నేను నేననే మాట వస్తుందో మాటకు మూలముగా ఉండి, అక్కడ అంతర్యామిగా ఉండి, సర్వశక్తివంతుడిగా ఉండి, సర్వసాక్షిగా ఉండి, సార్వజ్ఞుడిగా ఉండి, అతి బలవంతుడిగా ఉండి, సర్వజ్ఞుడే కాదు అతి బలవంతు బలవాన్ వాడి ఉండి ఇలా బొమ్మలు ఆడించినట్టు శవాలు నాడిస్తున్నాడు. ఒక పెళ్లి కాదు, ప్రతి చిన్న సంఘటన కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన చేతి మనకు తెలుసున్నా తెలియపోయినా అంతే. ఈ 300 కోట్ల శవాల్లో ఎవడూ స్వతంత్రుడు కాదు. నా ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తానంటే వాడు గంతులు వేయనవాడు. నేను చెప్పేది హిస్టరీ కాదు, నేను చెప్పేది జాగ్రఫీ కాదు, నేను చెప్పేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు, నేను చెప్పేది తెలుగు లాంగ్వేజ్ కాదు, నేను చెప్పేది మ్యాథమెటిక్స్. 6, 4, 10 తెల్లవాళ్ళకు ఉన్నా, నల్లవాళ్ళకు ఉన్నా, ఏ కులం వాళ్ళకు ఉన్నా 6, 4, 10 మ్యాథమెటిక్స్ అంత యాక్యురేసీ. ఇప్పుడు నేను చెప్పి మాటలు కూడా అంత యాక్యురేసీ. మిగతా అన్ని సబ్జెక్టుల కంటే ట్రూత్కి ఎక్కువ లెక్కలే దగ్గరగా ఉంటాయి. మిగతా అన్ని చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ అన్ని సబ్జెక్ట్స్ కంటే ట్రూత్కి సాధ్యం దొరకదు, లెక్కలేదు. ఆ సబ్జెక్ట్ ఒకటే కొంచెం దగ్గరగా ఉంటుంది. ఈ తెల్లవాడు కూడినా, నల్లవాడు కూడినా, ఎవడు కూడినా 6, 4, 10 మ్యాథమెటికల్ యాక్యురేసీ. మనం ఓటేసినా వేయకపోయినా సత్యము సత్యం. అయితే ఈశ్వరుడు వాడుకున్నాడు, శవాలను ఆడించేవాడు, వాడు అంతర్యాముగా ఉన్నాడు, వాడి అంతర్యాముగా ఉన్నాడు అని గుర్తించి మనం చేసే పని ఏంటి? ఒలకాళ్ళు వెళ్ళే ఒలకాళ్ళలో గెల్లే వరకు ఆడే చేసి వెళ్ళిపోతా అంటే ఇంకా మనం చేసే పని ఏంటంటే ఈ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. వాడు ఎలా ఆడిస్తాడు? దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆడిస్తాడు. ఇది ధనం వచ్చినప్పుడు ధనం వస్తుంది, దారిద్ర్యం వచ్చినప్పుడు దారిద్ర్యం వస్తుంది, అధికారం వచ్చినప్పుడు అధికారం వస్తుంది, పదవి పోయిన మీరు కోటి ప్రయత్నాలు చేస్తే పదవిని నిలబెట్టుకోవడానికి పోయే టైంలో ఇచ్చాడు పోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రుణాలు ఒక్కర్లేదు అంటున్నారు, అదే ఒక్కర్లేదు అంటున్నారు, ఇదే ఒక్కర్లేదు అంటున్నారు, అది చేయి. ఇలా కోటి ప్రయోజనాలు ప్రజల పదవి పోయేటప్పుడు పోతున్నది. ఈశ్వరాజ్ఞ వాడి ఆజ్ఞను ఉల్లంఘించలేదు. ఇంచేది బ్రహ్మదేవుడే కూడా జీవుడే. ఇప్పుడు ఆ ఓడిపోయే టైంకి వచ్చి 1000 ఉపకారాలు చేశాడు అనుకోండి, ఓడిపోయే టైం వచ్చేవాడు ఓడిపోతాడు మనిషి. ఈశ్వరాజ్ఞ ఇది కంగారు పడి ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, మీరు మాఫీ ఇంకా సారా కొట్లకి పెడతాం, ఇంకా తాగేయండి, మీరు తాగక తర్వాత మీరు పనులు కట్టక్కర్లేదు, మీరు పనులు కట్టక్కర్లేదు, మీరు బ్యాంకులో రుణాలు తెచ్చుకుంటే ఇవ్వక్కర్లేదు, మీకు అర్థమవుతుంది, లేకపోతే ఇల్లు లేని వాళ్ళు చెప్పండి కొంప కొంపేసి ఇచ్చేస్తాం. ఇవన్నీ దేనికోసం? ఇదని ప్రేమ, ప్రేమ కాదు. ప్రేమ అయితే అది జ్ఞానం వచ్చింది, ప్రేమ కాదు, ఓట్ల కోసం ఓడిపోతారు చివరి. ఒక పని మనం చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాం, అక్కడ ఆ పని చేసేటప్పుడు మనం ఉద్దేశం ఉంటుంది, అంతర్యామగానే ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. నేను ఒక మాట మాట్లాడుతుంటే నాన్నగారు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు, నేను దీన్ని మీరు తీర్పివ్వవలసిన నాకు కాదు, ఇక్కడ అంతర్యామగా ఉన్న ఈశ్వరుడు అని గుర్తించి ఈశ్వరుడు ప్రారంభం దేనికి? దేహానికి. పుట్టిన వస్తువుకి ప్రారంభం ఉంటుంది, పుట్టిన వస్తువుకి ప్రారంభం ఉంటుంది. పుట్టిన వస్తువుకి ప్రారంభం, పుట్టిన దానికి ప్రారంభం. ప్రారంభం ఏది పుట్టింది? దేహం పుట్టింది. ఏది పుట్టింది? దేహం పుట్టింది. పుట్టిన దానికి ప్రారంభం. ఈ దేహము నేననే తలం పొంద, ఈ దేహము నేను అనే తల అది గాఢంగా ఉంది. దాన్ని మనం తపస్సు చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి. తపస్సు చేయండి, సద్గ్రంథ పఠనం తపస్సు చేయండి. గాఢంగా గూఢంగా ఉన్నది ఈ దేహాభిమానం. ఈ దేహాభిమానం ఉంటే అనాభిమానం ఉన్నట్టే. ఆ దేహాభిమానం, ఆ దేహమైన మాట తలంపు ఎక్కడో లోయల్లో ఉంది కదా. ఈ దేహము నేననే తలంపు నువ్వు పోగొట్టుకుంటే, అంటే దేహంతో తాదాత్యం, మనస్సుతోడు తాదాత్యం పొందే మనోగతమైన నేను, దేహగతమైన నేను, అందులోంచి విడుదల పొందగలిగితే, దేహగతమైన లేనిలోంచి, దేహగతమైనలోంచి, మనోగతమైన లేనిలోంచి నువ్వు విడుదల. దేహం అంటే మనస్సు వర్తిస్తుంది, మనస్సు అంటే దేహం వర్తిస్తుంది. దేహం అనేవాడికి మనోదేహములు కలిసే, మనస్సు అనేటప్పటికి అక్కడ దేహం మనోదేహములు కలిసే. ఆ దేహాభిమానం అంటే అక్కడ మనస్సు కూడా ఇన్వాల్వ్ అయి ఉంది, రెండే కలిపే. అసలు దేహము మనస్సు కలిస్తేనే మనిషి అవుతాడు, మనిషి అవుతాడు. అది దేహాభిమానానికి వాడు అది దేహగతమైన నేను వాడు వదిలించుకోగలుగుతాడు అనుకోండి, మీకు అర్థమవుతుంది, వదిలించు అప్పుడు కూడా దేహం ప్రారంభం ప్రకారం నడుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా దేహం ప్రారంభం, కానీ నేను ప్రారంభం అనిపిస్తున్నాను, దేహం అనిపిస్తుంది, కానీ దేహం ప్రారంభం అనిపిస్తున్నప్పుడు దేహంతో తాదాత్యం పొందకండి, ఆ నేను లేదు కాబట్టి దేని ప్రారంభం అనిపిస్తున్నాననే అడిగి ఏం అక్కడ నేను లేదు. ప్రారంభం అనిపించేవాడు పోయాడు అక్కడ. దేహాన్ని ప్రారంభానికి వదిలేసి నువ్వు ఈ పని చేస్తే నీకు జ్ఞానం కలుగుతుందని చెప్పారు ఇది శాస్త్రం. ప్రారంభం ప్రారంభం, ఇక్కడే నీకు ఫ్రీడమ్ ఉంది. నువ్వు టైం వేస్ట్ చేయకు, ఎనర్జీ వేస్ట్ చేయకు. నీకు సంకల్పం లేకపోయినా, ఇష్టం లేకపోయినా జరగవలసింది జరుగుతూ ఉంటుంది. నీ తలంపుతో సంబంధం లేకుండా, నీ సంకల్పంతో సంకల్పం లేకుండా జరిగేది జరిగిపోతూ ఉంటుంది. నీకు సంకల్పం ఉన్నా లేకపోయినా నీకు బలమిచ్చేది సంకల్పం కాదు. అంటే కోరిక, నీ కోరిక పలానా కోరిక నెరవేరాలని అనుకుంటావు అనుకో, నువ్వు నీ ఆ కోరిక నెరవేరాలని అనుకోకపోయినా ఆ కోరికకి సంబంధించిన తలంపు లేకపోయినా నీ ప్రారంభం ఉంటుంది, వచ్చేస్తుంది. నీ ప్రారంభంలో లేనప్పుడు అది రాదు. ఇది బాహ్య గొడవలు, ఇది అవుట్ సైడ్ గొడవలు. ఏంటి అవుట్ సైడ్ గొడవలు? కానీ ఏ దేశమైతే ప్రారంభం అనిపిస్తుందో ఆ దేహంతో, ఆ దేహంతో తాదాప్యం పోతే దేహము నేను, దేహము నాకు దేహం ఉందనుకోవచ్చు, దేహము నేననే తలంపు కనుక పోగొట్టుకుంటే ఆ దేహంతో తాదాప్యం నీకు దేహం ప్రారంభం అనిపిస్తున్నా, నీ నేను ప్రారంభం అనిపిస్తున్నారని అనుకునేవాడు లోపల ఉండడు, వాడి జీవన ముక్తులు అవుతాడు. ఇది అంటే దేహ ప్రారంభం నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నువ్వు ముక్తులయ్యే అవకాశం ఉంది. ఇక్కడికి రావాలి, మీరు సబ్జెక్టు దగ్గరికి రావాలి. మీరు మంచి ప్రారంభంతో కలవకూడదు, చెడ్డ ప్రారంభంతో కలవకూడదు. అది ఉడికి అనిపిస్తుంది, పోతుంది. మనకి ఏదైనా స్వప్నం వచ్చింది అనుకోండి, మంచి స్వప్నం వచ్చినా మెలకు వచ్చాక ఏమీ లేదు అనుకుంటాం, చెడ్డ స్వప్నం వచ్చినా మెలకు వచ్చాక ఏమనిపిస్తుంది? ఏమీ లేదు. ఆ మంచి స్వప్నం ఎంత సత్యమో చెడ్డ స్వప్నం కూడా అంతే సత్యం. మీ రోజును సుఖంగా వెళ్ళిపోతున్నా, మీ రోజును స్వప్నం వెళ్ళిపోతున్నా స్వప్నం, ఒకవేళ కష్టంతో కూడినా అన్ని స్వప్నం, అది స్వప్నమే, ఇది స్వప్నమే. అయితే మనం బాగుపడాలంటే ఏం చేయాలంటే ఇతరులతో పోల్చుకోకూడదు. అలాగే నేస్తుండ మనం మనంగా జీవిస్తూ మన పద్ధతిలో మనం ఉంటూ మన సాధన చేసుకుంటే దేహాభిమానాన్ని ఆ దేహాన్ని మనస్సుని మాటని మనస్సుని మీకు అర్థమవుతాయి. ఈ జాగ్రత్తగా ఉపయోగించుకుని మన పద్ధతిలో మనం ఉండి మన అవేర్నెస్ లేకుండా మన పద్ధతిలో ఉండి మనం సాధన చేసుకుంటే తరిస్తాం లేచేస్తున్నాం. మీకు ఏదైనా మంచి పని చేయాలంటే చేయండి, మీకు అర్థమవుతుందా? ఇతరులు మెచ్చుకుంటారని చేస్తే మీకు దేహాభిమానం పెరిగిపోతుంది. అది నేను చెప్తా. మీరు ఏదైనా మంచి పని చేయాలనుకోండి, చేయండి. ఇతరులు మెచ్చుకుంటారు అని మీరు ఉద్దేశం చేస్తే మీకు అప్పుడు ఏం పెరిగిపోతుంది? దేహాభిమానం పెరిగిపోతుంది. అంటే మీకు లక్ష వేల కోట్లు ఉన్నా దేహాభిమానం ఉన్నవాడు ఎవరిని దుఃఖం విడిచిపెట్టదు. నిద్దట్లో డబ్బు లేదు, నిద్దట్లో పాండిత్యం లేదు, గాఢ నిద్రలో చదువు లేదు, గాఢ నిద్రలో వర్తమాన కాలం లేదు, భూతకాలం లేదు, భవిష్యత్తు కాలం లేదు, గాఢ నిద్రలో చావు లేదు, పుట్టుక లేదు. మీకు అర్థమవుతుందా? మీ బ్యాంక్ అకౌంట్ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, గాఢ నిద్రలో ఏమీ లేదు, ఏమీ లేకుండా నువ్వు సుఖంగా ఉన్నావు. అయ్యా నీకు తెలుసున్నా ఉన్నావు, నీకు తెలియకపోయినా ఉన్నావు. కానీ జాగ్రత్త వ్యవస్థ ఎందుకు ఉపయోగించుకోవాలి మనం? జాగ్రత్త వస్తే మ్యాక్సిమం ఎక్కడ ఉపయోగించగలంటే ఉన్నావు రైతే, ఆ ఉన్నది ఏదో నేనే, నేనంటే నేనే, నేను నేనై ఉన్నాను. అది జ్ఞానం అంటే ఏంటి? నా హృదయంలో ఒక ట్రూ అయ్యింది, దానికి దేహానికి సంబంధం లేదు, దానికి మనసుకి సంబంధం లేదు, దానికి లోకానికి సంబంధం లేదు, దానికి దేవతలకి సంబంధం లేదు, దేవతలకు కూడా సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు దానికి. అది లేదంటే ఉంది. అది కృష్ణుడు అంటాడు గీతలు, దేవతలను కోరుకున్న వాళ్ళు దేవతలను పొందుతారు, నన్ను కోరుకున్న వాళ్ళు నన్ను పొందుతారు అన్నాడు. దేవతలను కోరుకున్న వాళ్ళందరూ దేవతలను పొందుతారు, నన్ను కోరుకున్న వాళ్ళు మాత్రమే నన్ను పొందుతారంటే అక్కడ చైతన్యం. కృష్ణుడు కృష్ణుడిగా చెప్పడు, ఈశ్వరుడు అయి చెప్తాడు, ఆత్మ అయి చెప్తాడు, బ్రహ్మం అయి చెప్తాడు. అది ఉపాధి జ్ఞానంతో శుభ్రం ఏముంటుంది? ఈ దేహం నేను, శుభ్రం దేహం, ఈ దేహాన్ని చూసుకుని ఆ దేహం నేనంటుంది ఇమ్మే కదా. ఆ దేహానికి ఏదైనా కొన్ని పాండిత్యం ఉంటే దేహం పాండిత్యం సంపాదించుకోండి, నేను పండితుడు. ఎల్లమ్మకు డబ్బు ఉందనుకోండి, ఆ ఉపాధిని చూసుకుని నాకు డబ్బు ఉంది అనుకుంటుంది. ఈ ఉపాధి జ్ఞానం కాదు, అది బ్రహ్మజ్ఞానం. భగవద్గీత చెప్పింది ఉపాధి జ్ఞానం కాదు, బ్రహ్మజ్ఞానం. మీకు అర్థం అవుతుంది? ఉపాధి జ్ఞానం ఉన్నంత కాలం, ఉపాధి జ్ఞానంలోంచి ఎంతకాలం అయితే మనం బ్రహ్మజ్ఞానంలోకి మారలేకపోతున్నామో, ఉపాధి జ్ఞానం ఉన్నంత కాలం చావు తప్పదు, పుట్టుకి తప్పదు, పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం, ఈ అనుభవించడాలు తప్పదు, చావటాలు తప్పదు, పుట్టడాలు తప్పదు, సంసారం తప్పదు. ఉపాధి జ్ఞానం ఉన్నంత కాలం, ఉపాధి జ్ఞానంలోంచి మళ్ళించబడాడు బ్రహ్మజ్ఞానం కలిగే వరకు అడుగు ఏ మనిషి ఏ జీవుని సంసారం విడిచిపెట్టదు. ఆ బ్రహ్మజ్ఞానం కలిగాక ఉపాధి జ్ఞానం ఊడిపోయాక, ఉపాధి జ్ఞానం ఊడిపోతే ఓడగొట్టుకునేదే నువ్వు సంపాదించేది ఏమి లేదు. ఉపాధి జ్ఞానం ఓడగొట్టుకున్నాక నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం కలిగాక ఆ బ్రహ్మమే జగత్తిగా కనిపిస్తున్నాడు, ఆ బ్రహ్మమే జీవకోటిగా కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నవాడు కూడా బ్రహ్మమే, ఈ బ్రహ్మానికి భిన్నంగా ఏమి లేదు, ఆ బ్రహ్మమే జగత్తుగా మామూలుగా పంచభూతములుగా జీవకోటిగా ఉన్నది ఒకటి ఒకటే, అదే నేను రూపాలుగా కనిపిస్తానని బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడికి ఆ వన్నస్ తెలుస్తుంది. కానీ మిగతా వాడికి సాధ్యం కాదు. మనకున్నది బ్రహ్మజ్ఞానం కాదు, ఉపాధి జ్ఞానం. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో నష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు పడతా ఉంటారు, ఇప్పుడు చూసినా ఆనందంగా ఉంటారు. కొంతమందికి అన్ని ఉండి ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు చూసిన, కొంతమందికి అన్ని ఉంటాయి ఎప్పుడు చూసినా ఏడుపు మొఖాలతో రోడ్డు మీదకి సిద్ధమవుతారు. కొంతమందికి ఏది ఉండదు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. దానికి కొంతమంది సైంటిస్టులు ఏమంటారంటే లోపల ఏదో జీన్స్ లో తేడా ఉందంటా ఉంటారు వాళ్ళు, వాళ్ళు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తా ఉంటారు, లోపల ఏదో జీన్స్ లో తేడా ఉందని. అది ఆ గొడవ వదిలేండి, ఆ జీన్స్ గొడవ వదిలేండి. కొంతమంది ఎటు చూసినా ఆనందంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, ఏమి లేకపోయినా శాంతిగా ఉంటారు. అంటే ఏది వచ్చిన వాడికి భగవంతుడి ప్రసాదం. ఇప్పుడు వాడికి ఆనందంగా అంత ఆనందంగా ఉంటానికి కారణం ఏంటంటే, ఏది వచ్చిన వేసవకాలంలో వేడి వస్తుంది, శీతాకాలంలో చలి వస్తుంది. మీకు అర్థమవుతుందో? అది సమానంగా అనుభవించడం కూడా తపస్సు. అది సమానంగా అనుభవించగలగటం కూడా తపస్సే. అలాగే సంతోషం బాహ్య పరిస్థితిని బట్టి ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి ఏమొస్తుంది దుఃఖం వస్తుంది. అది కూడా సమానంగా అనుభవించడం కూడా యోగమే, అది కూడా యోగమే, అది కూడా తపస్సే. ఈ సమానంగా ఎవడైతే భరిస్తున్నాడో అప్పుడు వాడికి లోచూపు కలుగుతుంది. అది సమానంగా భరించేవాడికి ఇంకా అప్స్ డౌన్స్ ఉండవు. దాని అలా ఈశ్వరుడు ప్రణాళికను అలాగ చూస్తూ పనిచేస్తున్నాడు వాడు ఆడు గుర్తిస్తూ ఆ సంఘటనలను పరిశీలిస్తూ ఇవన్నీ మనోదేహములు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. ఈ ప్రారంభం మనోదేహములు ఎంత నిజం ఆ ప్రారంభం అంతే నిజం అనుకుని నువ్వు ఆత్మని దేహం అనుకోవద్దు, ఆత్మని మనస్సు అనుకోవద్దు. ఇది మూర్తి అయ్యారు సకిరెడ్డి మూర్తి అయ్యారు ప్రశ్న. ఇది సకిరెడ్డి మూర్తిరాజు గారి ప్రశ్న ఏంటంటే నేనే ఆత్మనైతే అది నిజమైతే నేను ఎందుకు బెంగ పెట్టుకుంటున్నాను, నాకు ఎందుకు బాధ వస్తుంది, నాకు ఎందుకు దుఃఖం వస్తుంది. ఆత్మకు దుఃఖం లేదంటున్నారు, ఆత్మకు పుట్టుక లేదంటున్నారు, ఆత్మ ఎప్పుడు జ్ఞాన స్వరూపం అంటున్నారు, ఆత్మ ఎప్పుడు శాంతి స్వరూపం అంటున్నారు, ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అంటున్నారు, నేను ఆత్మనై ఉన్నానంటున్నారు, మరి ఎందుకు బెంగ పెట్టుకుంటున్నాను నేను. ఆత్మకి చావు లేదంటున్నారు, నా శరీరానికి చావు వస్తుంటే ఇప్పుడు చచ్చిపోతున్నాను, పెద్ద వయసు వచ్చేస్తుంది అనుకుంటాను. ఇలా ఎందుకు అనుకోవాలి, నేను ఆత్మనైతే అలా ఎందుకు అనుకోవాలి అంటే నువ్వు ఆత్మను చూసి ఆత్మని దేహం అనుకుంటావు అనుకో, నేను చనిపోతున్నాను అనుకుంటావు, నీకు అర్థమవుతుంది. ఆత్మను మనస్సు అనుకుంటావు అనుకో, అప్పుడు ఏమనుకుంటావు, నేను బెంగ పెట్టుకున్నాను అనుకుంటావు. ఏమనుకుంటావు నువ్వు బెంగ పెట్టుకుంటున్నాను అంటున్నావు. అంటే ఆత్మ మీద ఉన్న వస్తువు ఉన్న వస్తువు మీద దేహాన్ని ఆరోపించుకోవటం వల్ల నీవు చనిపోతున్నాను అనుకుంటావు, మనస్సును ఆరోపించుకోవటం వల్ల ఏదో అక్కడ 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 ఏదో దుఃఖం ఉందని అశాంతి ఉంది అనుకోండి. పెంటంతా మనస్సులో ఉంది, పెంటంతా మనస్సులో ఉంది, అవరోధాలన్నీ మనస్సులో ఉన్నాయి. ఒక్క చిన్న గౌతమ బుద్ధుడు అన్నాడు, గౌతమ బుద్ధుడి జాత కథల్లో చెప్తాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క అవరోధం తొలగించుకోవడానికి 5-6 జన్మలు ఎచ్చుకోవడానికి అవరోధం పోదట. జడబడితే తపస్సు చేసి ఏమో చివరి ఆ చివరి టైంలో ఏదో జంతువు నుంచి జాలి పడ్డాడు, మనం ప్రజలు అలా చూసే ప్రజలు చూసేటప్పుడు వాళ్ల పట్ల అతిగాని దయగా ఉండకూడదు, లేదా క్రూరత్వంగా ఉండకూడదు. నీకు అర్థమవుతుందా, ప్రజల పట్ల దయ చూపించడం మంచిదే, అంతకంటే ఆత్మవిచారణ మంచిది. ప్రజల పట్ల దయ చూపించడం అనేది డ్యూయాలిటీ, ద్వైతం. అది అదేంటి, హౌస్ సైడ్ గొడవలు ద్వైతం. అది లేనప్పుడు ఇది మంచిది, కానీ నీకు ఆత్మవిచారణ కుదురుతుందనుకో, ఆత్మవిచారణ లక్ష్యం అవుతుంది అనుకో, ఆత్మాన్వేషణలో ఉన్నావనుకో, ఆత్మాన్వేషణలో నీకు వచ్చే అడ్డంకుల్ని ఆటంకాలని అవరోధాలను తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నావనుకో, దయ చూపించడం అనేది మామూలు ధర్మం. సర్వధర్మాన్ని పారిచర్య, దయ చూపించడం ధర్మే. అయితే నిన్ను అన్వేషించుకోవడంలో గౌతమ బుద్ధుని ఇల్లు విడిచిపెట్టినప్పుడు ఆ భార్య మీద దయ కలిగితే తండ్రి మీద దయ కలిగి ఉంటాడు, గృహ పరిత్యాగం చెందాడు. గౌతమ బుద్ధుడు ఇల్లు పెరిచినప్పుడు భార్య ఎక్కడ నిద్రపోతుంది ఆ గదిలోకి వెళ్ళాడు, రాత్రి 12 గంటలకు విడిచిపెట్టాడు. లాస్ట్ భార్య బాగా గాఢ నిద్రలో ఉంది, నిద్రపోతున్న భార్యను చూశాడు, అలా చూశాడు అంతే. ఆ టైంలో కనుక ఈ కామం వదిలేయండి, దయ కలిగిన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాడు ఆయన. సబ్జెక్ట్ ఇక్కడ అర్థం చేసుకోండి, కామం మాట వదిలేయండి. కలియుగానికి కామం రాదని, కలియుగానికి రాజు ఎవరంటే కామక్రోధాలని, వీళ్ళిద్దరే రాజులు. మనకి పురుషార్థాలు ఏమొస్తాయంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. మొదలు అక్కర్లేదు మనకు ధర్మం, చివరిది మోక్షం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు, మోక్షం అక్కర్లేదు. మధ్యని రెండింటిని పట్టుకున్నాం, మధ్య ఏ రెండు అర్ధకామాలు రెండు పట్టుకున్నాం. ఏమండి మీకు దయ కూడా మా దయ కలిగి ఉండని అంటాడు, మంచి కూడా అది దయ. కానీ గౌతమ బుద్ధుడు తన భార్య ప్రశాంతంగా చూశాడు, అప్పుడు గాఢ నిద్రలో ఉంది, అప్పుడు ఈ కామం కూడా వదిలేయండి. ఆ దయతో ఆవిడ మీద దయ కలిగింది అనుకోండి, గృహ పరిత్యాగం చేయగలడు. సర్వధర్మాన్ని పరిచర్య అంటే దయ అనేది మామూలు ధర్మం, భగవంతుని తెలుసుకోవడానికి అటువంటి వదిలేసే నీకు పాపం రాదు. సర్వధర్మాన్ని పరిచర్య మామూలు ఏకం శరణం వ్రజ, ఏకం శరణం వ్రజ అని దృష్టిలో పెట్టుకోడు. మామూలుగా మీరు మంచి చేయటం మంచిది, ఆత్మాన్వేషణ ఇంకా అడ్డు రాకూడదు మీకు.
రామకృష్ణుని అంటాడు, భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడిని తెలుసుకోవటం కంటే ముఖ్యం నువ్వు తగ్గించడం, ఇల్లు కట్టించడం. భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాణ్ణి తెలుసుకోవటం అంటే తెలుసుకోవటం కంటే ముఖ్యమా నేను ఇవి చదివించడం, గోడ కట్టించడం, ఇల్లు కట్టించడం? మామూలుగా మంచి పనులే, అయితే వాడికంటే ఎక్కువ ఇది. ఆ అన్వేషణ చేయలేక ఆస్తులు వదిలేసి ఏదో మామూలుగా ఏదో మంచి పనులు చేస్తున్నారు, ఏదో అదేనా పుణ్యం కోసం, ఆ గోడ మీద పేరు రాకపోతే అది చెయ్యం. ఈ బుడబొక్కలు చేస్తారు, గోడ మీద పేరు రాకపోతే ఈ బుడబొక్కలు జనం. మీరు ఇక్కడే ఆలోచించాలి. మీరు దానం చేస్తున్నారు, దానం కూడా మీకు దేహాభిమానంతో చేస్తారు, అది మీకు పేరెందుకు? అసలు పబ్లిసిటీ ఎందుకు? పబ్లిసిటీ దేనికి? అసలు నువ్వు ఎర్రబట్టలు కట్టుకున్నావు, సన్యాసం పుచ్చుకున్నావు, నీది నువ్వు ఆత్మాన్వేషణ వదిలేసి, సత్యాన్వేషణ వదిలేసి యజ్ఞం చేయిస్తాను, యాగం చేయిస్తానంటావంటే నీకు ఆ కోరిక నెరవేరుతుంది, ఈ కోరిక నెరవేరుతుంది చెబుతావంటి నువ్వు వేసుకునే బట్టలు ఏంటి అసలు? నువ్వు ఏం బట్టలు వేసుకున్నావు, ఎందుకు వేసుకున్నావు బట్టలు? అయితే నువ్వు తెల్ల బట్టలు తీసేసి ఎర్ర బట్టలు ఎందుకు వేసుకున్నావు? ఆవిడకి కోరికలు నెరవేర్చడానికే, లేకపోతే నువ్వు తరించడానికే? ఏకం శరణ వ్రజ ఏంటది? ఏకం శరణ వ్రజ అంటే ఆయన ఆయన పట్ల గురుంటేగా తెలియబడతాడు మనకు. భగవంతుడికంటే మనకి భగవంతుడంటే ఇష్టం ఉండదు. అంటే భగవంతుని కల్పించిన వస్తువులంటే ఇష్టం ఉంటుంది. భగవంతుడు అంటే ఇష్టం ఉండదు. అంటే మనకు భగవంతుని కల్పించిన మాయ అంటే ఇష్టం. ఈ లోకం గురించి కృష్ణుడు చెప్తాడు, ఇది అశాశ్వతం, దుఃఖం. దుఃఖం లోకంలో ఏముంది? దుఃఖం ఉంది, అంతకంటే ఏమి లేదు. పైగా శాశ్వతం కాదు, ఇది దుఃఖాలయం. ఇది దేవాలయం కాదు, లోకం దుఃఖాలయం. ఈ లోకం దేవాలయం కాదు, దుఃఖాలయం. అనిత్యం, అశాశ్వతం, రెండు మాటలు వాడతాడు భగవంతుడి గీతలు. అనిత్యం, అశాశ్వతం. అనిత్యం ఇంకోటి ఏదో వాడతాడు, అసుఖం. సుఖం లేదు, లోకం నిత్యంగా ఉండదు, సుఖం అందులో సుఖం లేదు, అది దుఃఖాలమే, దేవాలయం కాదు అని కృష్ణుని గీతలు చెప్తే శ్రీకృష్ణ చైతన్యం ఎంతకంటే కూడా అందంగా చెప్తాడు. లోకం ఒక పాము లాంటిది, దాన్ని ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. లోకం అన్నాడు కాదు, శ్రీకృష్ణ చైతన్యం చెప్తాడు. లోకం ఒక పాము లాంటిది, లోకం ఒక పాము లాంటిది. లోకాన్ని ఊరికే నాకేసుకుంటున్నారు మీరు, ఎంతకాలం నాగుతారు, ఎంతకాలం నాగుతారు లోకాన్ని? ఇది పాము లాంటిది. ఏంటిది? ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పామును ముట్టుకోండి, చాలా మెత్తగా ఉంటుంది. మీ కాలు మీద పాకెళ్ళింది అనుకోండి, చల్లగా ఉంటుంది. పాము ఎప్పుడైనా మీకు తెలియకుండా కాలు మీద పాకెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ఎంత దూరం పాక ఆ కాలు ఎంత స్పర్శ, ఆ పాము యొక్క స్పర్శ చల్లగా ఉంటుంది. మీరు చేతితోటి ముట్టుకుంటే ఎలా ఉంటుంది? చేతితోటి ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. కానీ దాని నోటి నిండా విషం, ఆ పాము నోటి నిండా విషం. లోకం కూడా అటువంటిదే. లోకాన్ని ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది, కానీ లోకం నిండా విషం తప్పించేమి లేదు. లోకాన్ని ముట్టుకుంటే మెత్త మెత్తగా తగులుతూ ఉంటుంది. బాగుందేమో బాగుందేమో ఇంకా లోహపర కలతో ఎప్పుడు కలిసి వదిలేస్తుంది. మన అందరి శరీరానికి చావచ్చినప్పుడు భయం అంతే కదా, మరి ఇది కనపడదేమో, సినిమాలు కనపడదు, టీవీలు కనపడదు, మళ్ళీ చించినాడు కనపడదు, పాలకులు కనపడదు, ఇదే కదా. ఇప్పుడు మన శరీరం చచ్చిపోతే మీకు నష్టం ఏంటి? ఏముంది ఇప్పుడు? ఉంటే వాటికి ఏముంది? చచ్చిపోతే ఏముంది? ఉంటే ఏముంది? ఇప్పటికే మనం బతికుని శరీరం బతికుండి సాధన చేసి మనకున్న వాసన తగ్గించుకోవటం లేదు, పెంచుకుంటున్నాం. అవరోధాలను తగ్గించుకోవటం లేదు, అవరోధాలను పెంచుకుంటున్నాం. ఒక్క అవరోధం ఉంటే అవరోధాలు పోగొట్టుకోవడానికి ఒకసారి 10 జన్మలు పట్టచ్చు. 100కి 100 పాళ్ళు ఆత్మానుభవం కలగటానికి ఒక్క అవరోధం కూడా లేకుండా చేసుకుంటున్నది కడసారి జన్మ. కానీ అన్ని అవరోధాలు పోయి ఒక్క అవరోధం మిగిలిన అంటే ఫెయిల్ అయిపోతాం. మళ్ళీ అది ఒక్క అవరోధం 10 జన్మలు తీసుకురావచ్చు. రోగశేషం, రుణశేషం, నేను శేషం. రోగశేషం, రోగం కొంచెం మిగిలితే మళ్ళీ పెరిగిపోతుంది. బాగా తగ్గిపోయింది అనుకోండి, క్యాన్సర్ కొంచెం మిగిలింది అనుకోండి, మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. మనకు 100,000 రూపాయలు రుణం ఉందనుకోండి, 90,000 తీర్చేసి మిగతా 10,000 ఎప్పుడైనా తీర్చేసుకుందాం అంటే ఇంకో 6 ఏళ్ళు 10,000 లక్ష అయిపోతుంది. అలాగే నేను దేహగతమైన నేనైనా తెలం పొందనుకోండి,
ఆ నేరుడ తలంపుడు సాధ్యమంతా రుజీస్ చేసుకొచ్చి మొదలు అలా పనిచేసి వదిలేసాం అనుకుని మరీ విజృంభిస్తుంది. అది అంతట ఈ నేను శేషం, నేను నేనంటున్నా చూడు, దాని తాలూకు శేషం, రుణ శేషం, రోగ శేషం అవి ఉన్నంత కాలే నమ్మటానికి వీళ్ళు. అది బాహ్య పరిస్థితులు, అవుట్ సైడ్ గొడవల్లోకి వెళ్ళక నువ్వు. అవుట్ సైడ్ ఏమీ లేదు, అవుట్ సైడ్ గొడవలో జ్ఞానం రాదు. మీకు డబ్బు ఉంటే ఉండనివ్వండి, మీకు చదువు ఉంటే ఉండనివ్వండి, మీకు పాండిత్యం ఉంటే ఉండనివ్వండి. మీకు అర్థం వచ్చిందా? కాకినాడలో కానీ యాత్రకు బయలుదేరు, యాత్రకు బయలుదేరుతుంటే కొద్దిగా గుండె నొప్పిగా ఉంది. ఊళ్ళో డాక్టర్ గారు తెలుసు, డాక్టర్ గారిని పిలిచారు. ఆయన వచ్చేమంటే మీరు ఎలాగ ప్రయాణం పెట్టుకున్నారు, ఆ యాత్రకి వెళ్ళి వచ్చి హాస్పిటల్కి వెళ్ళండి. యాత్రకి వెళ్ళి వచ్చి మీరు ఎలాగైనా ప్రయాణం పెట్టుకున్నారు, మీరు ప్రయాణం మానద్దు, యాత్రకి వెళ్తానని సర్దుకున్నారు. ఇప్పుడు ఈ హాస్పిటల్లో 10 రోజులు ఉండాలి, యాత్రకైనా 10 రోజులు ఉండాలి కదా. అలా వెళ్ళి బంది ఇలా వెళ్ళి అక్కడ ఏదో ఉంది, ఆ కాకినాడలో హాస్పిటల్ పేరు చెప్పి అక్కడ కూర్చొని 10 రోజులు మీరు పేషెంట్ కింద ఉంటుంది కదా పో. ఇలా వెళ్ళింది ఇలా వెళ్ళండి అన్నాడు. ఆగ్రహిందంటే ఇలా వెళ్ళండి ఇంటికి పోదాం, ఇంకేది అక్కడికి వెళ్ళి మనకు బంగారం జ్ఞాపకం వస్తుంది, అటు వెళ్ళింది ఇటు పోదాం ఉంది. మూడు సమానంగా కనపడాలి నీ కళ్ళకు, అప్పుడు నీ బ్రెయిన్కి మెచ్యూరిటీ వచ్చినట్టు. అప్పుడు అది ఆత్మాన్వేషణకి, సత్యాన్వేషణకు నువ్వు ఫిట్ అవుతావు. అది నీ హృదయంలో బైబిల్లో చెప్తాడు. ఒకసారి ప్రొఫెసర్ కె స్వామినాథన్ మెడ్రాస్ మెడిసిన్స్ కాలేజీలో లెక్చరర్ ఉండేవారు. ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ చేశారు, 96 ఏళ్ళు బతికారు, 96 ఏళ్ళు బతికారు. అది కె స్వామినాథన్. భగవాన్ ఆయన ఎవరు పిలిచారంటే ఆది సండే ఆదివారాన్ని పిలిచేవారు. ఇది ఆదివారం తప్పించి భగవాన్ గారికి ఎప్పుడు వెళ్తారు ఆయన. ఇప్పుడు సండే ఈజ్ హాలిడే, సండే ఈజ్ హాలిడే. అయితే ఆదివారం వెళ్తారు కానీ భగవాన్ ఏమన్నారంటే ఆయన చూసేటప్పటికీ ఇలా ఆదివారం వచ్చేసింది, ఆదివారం రాకపోతే రాడు. అయితే భగవాన్ ఎవరు పిలిచారు, సండే అనేవారు. భగవాన్కి ఆ షేక్స్పియర్ మాటలు, విలియం వాడ్స్వర్త్ చెప్పినాయి, మిల్టన్ చెప్పిన, ఈయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ కదా, బైబిల్లో మాటలు అని చదివి వినిపించేవారు. భగవాన్ ఖాళీగా ఉంటే ఆ టైంలో భక్తులు ఎవరు లేకపోతే చదివి వినిపించేవారు. అది భగవాన్ గారు స్వామినాథన్. ఇంగ్లీష్ భాషలో కూడా ఉపనిషత్తులు ఉన్నాయి, మనం సాంస్క్రిట్ భాషలోనే సంస్కృత భాషలోనే ఉపనిషత్తులు ఉన్నాయి అనుకుంటున్నావు. నువ్వు నాకు చదివి వాడ్స్ వచ్చి చదివి వినిపిస్తున్నావు, కీట్స్ చదివి వినిపిస్తున్నావు, షేక్స్పియర్ చదివి వినిపిస్తున్నావు, మిల్టన్ చదివి వినిపిస్తున్నావు స్వామినాథన్. ఇంగ్లీష్లో కూడా ఉపనిషత్తులు ఉన్నాయి అంటే ఉపనిషత్తుల్లో ఎన్ని అందాలు ఉన్నాయి, వాడ్స్ వచ్చి చెప్పిన మాటలు కూడా అన్ని అందాలు నాకు కనిపిస్తున్నాయి. పైగా రాసింది వాడు అనుభవంతో రాశారని తెలుస్తుంది. అవి చిరక పలుకులు కాదు, వాళ్ళు ఏదైతే ఎక్స్ప్రెస్ చేశారో అది వాళ్ళ అనుభవంతో రాశారని మనకు కనిపిస్తుంది. ఆ వాక్యం అద్భుతంగా వాడు రియలైజ్ చేశాడు, ఆ వాక్యం అద్భుతంగా వాడు హార్ట్లో రియలైజ్ చేయబోతే అది రిటర్న్ ఎక్స్ప్రెషన్లోకి రాదు. ఆ స్వామినాథన్ ఆంగ్ల భాషలో కూడా ఉపనిషత్తులు ఉన్నారు. అంటే బ్రాహ్మణ స్థితికి సమీపంగా తీసుకెళ్లి వాక్యాలు ఉన్నారు. ఆమె లక్ష్యం పడితే వ్యక్తి వాడ్స్వర్త్ ఎవడో చెప్తాడు, ఆమె లెస్సీ పర్వతి ఎవరిథింగ్, నీ పుణ్యాన్ని, నీ పాపాన్ని, లేకపోతే నీ యొక్క నీ ధనాన్ని, నీ పాండిత్యాన్ని మొత్తం అన్లెస్ట్ ఆమె లెస్సీ పర్వతి ఎవరిథింగ్, నీకున్నదంతా కంప్లీట్ గా మరిచిపోయే వరకు నీకేది, నువ్వు పుణ్యం చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు, నీకు పేదలకు అనుభవించవచ్చు, ఐశ్వర్యంలో ఉండొచ్చు. నీకు అర్థం అవుతుంది, నువ్వు మంచి వాళ్ళ మధ్యలో ఉండొచ్చు, చెడ్డ వాళ్ళ మధ్యలో ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఈ బెస్ట్ ఆన్ లెస్ ఫర్ గట్ ఎవరిథింగ్ యూ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ట్రూత్. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ స్వామినాథన్, వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఆయన ఋషి, ఆయన స్వయంగా ఋషి అయింది ఆస్వాదన చేసుకోవడం. అయితే ఒక జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే ఒక జ్ఞాని అర్థం చేసుకోగలడు, ఒక జ్ఞాని ఎంజాయ్ చేయాలంటే ఒక జ్ఞాని అయి ఉండాలి వాడు, లేకపోతే ఎంజాయ్ చేయలేడు. ఒక వర్షత్రి కాలేజీలో మేస్ట్ ఎంజాయ్ చేయలేడు. ఆమె లెస్ పరగట్టే పరిచయం ఎవరి పరగట్టి ఎదురుచింది. ఒక నువ్వు
నిన్ను అదృష్టం మాట్లాడుతుంది అనుకో, అప్పుడు చాలా గొప్పగా బతికామండి, ఇప్పుడు మా రోజులు ఏం బాగోలేదండి, ఇప్పుడు చిన్నప్పుడు చాలా బాధలు పడ్డామండి, ఇప్పుడు ఇలా ఉన్నాయండి, మా పుట్టింటికారు చాలా సుఖపడ్డామండి, ఈ అత్తగారింటికి వచ్చాక ఈ మొలకం పంత పట్టుకుంది, అలా ఏదో గొడవంటే పతి జీవుడికి ఏదో పతి జీవుడు జీవుడు అంటేనే అబద్ధం, అది జీవుడు అంటేనే అబద్ధం, ఈ అబద్ధంకు వంద అబద్ధం వేసి చెబుతా ఉంటుంది. ఈ గొడవలన్నీ చెప్పకుండా అన్లెస్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ యూ కెనాట్ బి ఎస్టాబ్లిష్ యూజువల్. అప్పుడు అనవరకు భగవాన్ ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అయ్యే స్వామినాథన్, చెబుతున్న వాళ్ళందరూ వినండి, యూ కెనాట్ బి ఎస్టాబ్లిష్ ఇన్ ట్రూత్ ఇఫ్ యూ వాంట్ ట్రూత్ అండ్ ఇఫ్ యూ వాంట్ ట్రూత్ అలా సిద్ధిస్ వాళ్ళు నరసులేస్తారు. అక్కడ దైపానికి రాదు, బుద్ధుడు భార్యను ప్రశాంతంగా రాత్రి 1 గంటకి బయటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా అలా చూస్తాడు భార్య, ఇంకా ఆవిడ నిద్రలో ఉంటుంది, అప్పుడు ఏమి ఆయనకి భార్య మీద దయ కలిగిందా, ఇంక ఇంట్లోంచి వెళ్ళాడు ఏం చేయదంటే, అంతకుముందు జన్మల నుంచే కొన్ని అవరోధాలు తొలగించుకోవడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతున్నాడు, ఇక్కడ కూడా ఫెయిల్ అవ్వకూడదు అనుకున్నాడు, గత జన్మల దృష్ట్యానికి అంత అనుకుంది. ఒక్క అవరోధం ఉంటే చాలండి 10 జన్మలు తీసుకోవచ్చు, చెప్పలేము అదే ఎప్పుడు బయటకు వస్తామని చెప్పడం, అంటే ఒక సిగరెట్ కాల్చి అలవాటులోంచి కూడా మనం బయటకు రాలి. పెద్ద పెద్ద వాసన వద్దు, ఒక సిగరెట్ కాల్చి అలవాటులోంచి కూడా అలవాటులోంచి బయటకు రావాలంటే చాలా కష్టం. మనుధర్మశాస్త్రం చెప్తాడు, ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఒకటి, ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఒకటి, నీకు అర్థమవుతుందా, అవేర్నెస్ ఒకటి, వాళ్ళు ఏదైనా నీ గొడవ ఏదైనా చూసుకోకుండా వాళ్ళు గొడవలు అవేర్నెస్ అవేర్నెస్, ఇంకోటి నువ్వు కంపారిజన్ వల్ల నీకు దుఃఖం వస్తుంది, కంపారిజన్ లేదు దుఃఖం లేదు, నీకు ఎకరం అనుకో 10 ఎకరాలతో చూసుకుంటే నీకు దుఃఖం వస్తుంది, దాన్ని అవేర్నెస్ అంటారు. దీన్ని ఏమంటారు, నువ్వు అదే ఇతర గొడవలోకి వెళ్ళాక ఫీల్ అయిపోతారు, నీకు కంటిన్యూమెంట్ ఉండదు, ఇంకా ఉన్నా సంతృప్తి ఉండదు. ఒకవేళ నీకు డబ్బున్నా సంతృప్తి ఇతరులతో పోల్చుకున్నప్పుడు, అది ఈశా వాశ్యపుడు ఇతరులు చెప్తాడు, నువ్వు ఇతరుల గొడవలోకి వెళ్ళకు, ఇతరుల గొడవలోకి అవేర్నెస్ వద్దు, అవేర్నెస్ వస్తే అవేర్నెస్ నీకు ఉంటే 1000 కోట్లు వీళ్ళకు 1000 జన్మలు వస్తే నీకు బాగుండేది, నువ్వు దుఃఖం బంధం నుంచి బయటకు రాలేవు. అవేర్నెస్ నీకు అవేర్నెస్ గొడవలు వద్దు, నీకు అవేర్నెస్ వద్దు అసలు, అలా కంపేరది వద్దు, నేనేదో నువ్వు చూసుకో. నిధనం ఈశ్వరుడు లోకానంత కాపీ ఉన్నాడు. మహాత్మా గాంధీ గారు అన్నారు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సాహిత్యం అంతా పోయినా నాకు ఈశావాస్యోపనిషత్తు ఉంటే చాలా, అది ఒకటే చాలు, మిగతా ఏంటో అక్కర్లేదు, మిగతా సాహిత్యం అంతా కాలిపోయిన ఈ సృష్టి అంతా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు, ఈశ్వరుడు లేని చోటంటూ లేదు, వాడు వ్యాపించి ఉన్నాడు, వాడు వ్యాపించి ఉన్నాడు. మనకి రూపబుద్ధి నామబుద్ధి ఉండటం వల్ల వాడు గోచరం కావటం లేదు, మనకు రూపబుద్ధి నామబుద్ధి ఉండటం వల్ల అంటే మనం దేని ఏది కాదో దాంతో తాదాప్యం పొందటం వల్ల, ర్యాండ్ ఐడెంటిఫికేషన్ వల్ల ఆయన గోచరం కావటం లేదు. ఈ ఐశ్వర్యం అంతా ఈశ్వరుడు, లోకంలో కనిపించింది ఏది నేను కాదు, లోకంలో కనిపించింది సుత్తు కాదు, సుత్ ఎవడైతే స్వామి వాడిది సుత్తంతా, ఈ ప్రపంచంలో ఉన్న సుత్తంతా కూడా వాడిది అని చెబుతూ ఒక వండర్ఫుల్ గా చెప్తాడు. ఒక చిన్న ఒక పాదంలో వాడు ధనాన్ని నిధనం చేస్తాడు, అంటే నీ ప్రారంధాన్ని బట్టి నీకు ఎంత ఇవ్వాలో అంతే చూనుకుంటాడు, అందుకంటే తక్కువ ఇవ్వడు ఎక్కివ్వడు నువ్వు గా నీకు అందుకంటే ప్రైస్ తక్కువడు అందుకంటే ఎక్కివ్వడు. ఆ సృష్టిలో ఉన్న సంపద అంతా ఆయింది, వానరామే నీకు అర్థమవుతుందో, నువ్వు నీ శవాన్ని తిప్పుతున్నంతకాలం తిరిగి నీ శవాన్ని భూమిలో తిప్పుతున్నంతకాలం నీకేదో కొంత వాటా పడేస్తాడు, అయింది ఆ డబ్బు అయింది నీకు ఇస్తాడు, అది నాది నాదని ఊరెగుతూ ఉంటావు నీకు, అదే నువ్వు ఎక్కువడు తక్కువడు నీ ప్రార్థాన్ని అనుగ్రహించి సరిగ్గా కొలత బంగారం చూసినట్టు చూసి ఇస్తాడు. నువ్వు ఆశపడితే ఎక్కివ్వడు, నువ్వు ఆశపడితే ఎక్కివ్వడు, నువ్వు ఆశ వదులుకుంటే తక్కివ్వడు, నీ కోట నీ కాడ పాడేస్తాడు వాడు ఇష్టం. నువ్వు ఆశ నీకు ఎక్కువ ఆశ ఉంటే ఎక్కువ ఇచ్చాడు, నీకు ఆశ ఎక్కువనే నువ్వు అసలు గొడవలేదనుకో, నీకు నీకు ఆశ కానీ డబ్బు గొడవ లేదనుకో, నీకు రాకపోయేసారు నీ కోట నీకు ఇచ్చేస్తాడు వాడు ఇష్టం. నువ్వు ఏదో చేసుకోవయ్యా, నువ్వు ఏదో చేసుకో, ఇక్కడ నీ డబ్బు నీకు పడేస్తా, నీకు ఏదో ఇస్తా, నీ వాటర్ నువ్వు ఏదో చేసుకో, తర్వాత నీకు నీకు పడేస్తాడు, తన డ్యూటీ తనకు పడేస్తాడు, తర్వాత ఏదో చేసుకో, నీ ఎక్స్ట్రో చేసుకో, నీ వాటానికి పడేస్తున్నా అంటాడు వాడు చూస్తే. నిజం ఆ ధనాన్ని తాంచి పెట్టేవాడు వాడు, ధనాన్ని ఒకటి ఏమి కోరమనుకో, ధనం ఏమి కోరమనుకో, ఏమి కోరకపోయినా ఇది ఏమి కోరిక లేదు కదా, ఒక పైసా తక్కువ ఇచ్చేస్తాడు, నీ కోట నీకు ఇచ్చేస్తాడు, తర్వాత ఇష్టం వచ్చినట్టు చేసుకో, కళ్ళు తాగు ఇంకోటి చెయ్యి, ఒక మంచి పని చెయ్యి కళ్ళు తాగు, అది వేరే విషయం, నీ ఓట నీకు పడేస్తాడు. కొంతమంది అంటే ఉంటారు, ఏంటి వాడి ఎంబీఏ చదివాడు నేనే ఎంబీఏ చదివాడు, నాకు నెలకు 300 చేతులు, నాకు 4 లక్షల రూపాయలు చేతులు అంటే, కొంతమంది ఎంబీఏ చదివిన వాళ్ళు నెలకు 4000 తెచ్చుకున్నారు, నెలకు 1 లక్ష రూపాయలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఒకే డిగ్రీ చదివి, ఒకే డిగ్రీ చదివి రకరకాలుగా, అది కేవలం క్వాలిఫికేషన్ బట్టి జీతం వచ్చి, అది కూడా వాడు ప్రారంభం, అది కూడా అధ్యాయుడు. అందరూ ఎంబీబీఎస్లే, ఒకటి మెయింటైన్ అవ్వడం కష్టం, ఒకటి డబ్బు ఇచ్చేస్తా ఉంటుంది, ఒకటి ఆడికి నెలకు 10,000 ఇచ్చి సంసారం మెయింటైన్ అవ్వడం కూడా కష్టం ఒక డాక్టర్. అందరూ ఎంబీబీఎస్లు అవ్వడానికి, అందరూ ఒకే ప్రొఫెషన్లోనే అందరికి సమానం రాదు, వాడు కూడా వాడు చదివితేనే ఏదైనా అందరికి వాడు పంచి పెడతాడు, వాడు వాడు పంచి పెడతాడు, వాడు సంపద ఎవరిది, ఆయనది. ఈ దేహ ప్రారంభాన్ని బట్టి వాడికి ఏమి కోరిక లేదు, డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్, నీకు డిజైర్ ఉంటే ఎక్కువ ఇచ్చాడు, నాకేమి కోరిక లేదు, నిజంగా నీ కోరిక లేకపోయినా నీకు ఇచ్చి నీ వాటా నీకు పడేస్తాడు, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు వాడికి ఇస్తాడు, తర్వాత నీ అలవాటుని బట్టి చాలా తాగు, లేకపోతే మంచి పని ఖర్చు పెట్టు, లేకపోతే సేవ చెయ్యి, ఏదోటి చెయ్యి, అది సిగరెట్లు కొనుక్కో, సారా తాగు, ఏదో చెయ్యి. ఎందుకు ఈ మాటలు ఎందుకు వస్తాయంటే, మరు ధర్మశాస్త్రం ఏం చెప్పాయంటే, ఈ రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి చూడు, ఈ చెడ్డ అలవాట్లు ఉన్నాయి చూడు, ఆ చెడ్డ అలవాట్లలో ఇచ్చే ఒకసారి ఆ చెడ్డ అలవాట్లో పడ్డామంటే అసలు బయటికి రావటం కష్టం, ఇంక నువ్వు ఆత్మ విచారణ ఎప్పుడు చేస్తావు. అంటే హ్యాబిట్స్ విషయంలో మనువు చెప్పాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒకసారి ఒక రాంగ్ హ్యాబిట్ లోకి వెళ్ళామంటే వాడి మీద బయటకు రావడం చాలా కష్టం, జిడ్డు అలవాట్లు జిడ్డు లాంటివి, కొన్ని కొన్ని జిడ్లు ఉన్నాయంటే సున్ని పిండి పెట్టి 4 సార్లు కడుక్కున్నా ఇంక అలాగే ఉంటుంది అది జిడ్డు. కొన్ని అలవాట్లు ఎలా ఉంటాయి, జిడ్డ విడిచిపెట్టవు, అలా విడిచిపెట్టవు, ఒక అలవాట్లోంచి శారీరకంగా నువ్వు బయటకు వచ్చిన వాసన విడిచిపెట్టదు, నేను శారీరకంగా కానీ నేను విడిచిపెట్టేసినా ఆ వాసన నేను విడిచిపెట్టను. ఈ పెద్ద పెద్ద ఆశ్రమాల్లో కూర్చున్నాను ఏమండి, వర్ష వచ్చి మాట్లాడి ఎందుకు పెద్ద పెద్ద ఆశ్రమాల్లో కూర్చున్నాను, ఆడేదో నేను జపం చేసుకుంటున్నాను తపస్సు చేసుకుంటున్నాను, ఆడికి ఆడు కొడుక్కి గృహస్థాశ్రమంలో పేచీలు ఉన్నాయనుకోండి, మనం వెళ్ళి కూర్చుంటే ఎన్ని వాళ్ళకి మనకి చెప్పటం దేనికెళ్ళి కాదు, పెద్ద పెద్ద ఆశ్రమం ఆస్తులు పంచుకున్నప్పుడు పేచీలు, ఆడి తల్లిని సరిగ్గా చూడలేదన్నాను పేచీలు, నేను నాకంటే ఆడికి వాటా ఎక్కి ఇచ్చానండి, ఆయన చూడలేదు అందుకే వచ్చేసాను ఆశ్రమానికి వచ్చేసి చెప్పడం, ఏదో జరిగింది ఆశ్రమానికి వెళ్ళకి మోసుకెళ్తానంటే అదే మాయ. అందుకే వాట్సాప్ చెప్పాడు, అన్లెస్ యు ఫర్గెట్ ఎవరిథింగ్ యూ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ట్రూ. ఏ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అయ్యే స్వామినాథన్, ఇంగ్లీష్ భాషలో కూడా ఉపనిషత్తులు ఉన్నాయి. అంటే జ్ఞాని యొక్క ఔన్నత్యం ఏంటంటే, ఏ మతం వాడు చెప్పినా ఏ ముఖం నుంచి వచ్చినా జ్ఞానం అయితే సంతోషిస్తాడు. అమెరికా అంత అభివృద్ధిలోకి రావడానికి కారణం అదే, అమెరికా అంత అభివృద్ధిలోకి కారణం వాడు నల్లవాడైనా తెల్లవాడైనా వాడు అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటే గుడ్నెస్ ఉంటే గుర్తిస్తారు వాడు తొందరగా. ఇక్కడ మన ఇండియాలో అలా రెండు కాళ్ళు పట్టుకుని కిందకు లాగేయటం, ఒక బ్లాక్ మ్యాన్, ఇప్పుడు ఒక ఆడు ఒబామా ఎవడ ఉన్నాడు బ్లాక్ మ్యాన్, అది అమెరికన్ బ్లాక్ మ్యాన్, అక్కడ వైట్ వాళ్ళందరూ వాడికి ఓట్లు వేస్తున్నారు, తర్వాత ఏదోటి అవుతుంది చాలా మంది ఓట్లు వేస్తున్నారు వైట్ వాళ్ళు, కానీ ఇది బ్లాక్ మ్యాన్, అమెరికన్ బ్లాక్ మ్యాన్, వైట్స్ అందరూ వాడికి ఓట్లు వేస్తున్నారు, అమెరికాలో గొప్పతనం ఉంది, అందుకే సో లార్జ్ సో బిగ్ సో రిచ్ సో జనరస్ సో ఫిట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాళ్ళు మైనస్ పాయింట్స్ ఉంటే ఉండొచ్చు, కంపారిటివ్గా వాళ్ళకి జనరాసిటీ ఉంది. తర్వాత మనకు ఓర్డింగ్ ఎక్కువ, మన ఓర్డింగ్ వాళ్ళకి ఓర్డింగ్ ఏదో సంపాదించాలి ఖర్చు పెడతా ఉంటారు, సంపాదిస్తుంటారు ఖర్చు పెడతా ఉంటారు, మనకు హోర్డింగ్ ఎక్కువ.
అమెరికాకి మనకి తేడా అంటే మన నీళ్లు మన డబ్బు చెల్లో నీళ్ళులాగా ఉంటుంది, మన డబ్బు చెల్లో నీళ్ళులాగా ఉంటుంది, వాళ్ళది నదిలో నీళ్ళులాగా ఉంటుంది. మనకి నీళ్లున్నాయి, వాళ్ళకి నీళ్లున్నాయి. మన నీరు ఎలా ఉంటుంది? చెల్లో నీరు ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటుంది? నదిలో నీరు ఉంటుంది. ఏదో కొంటా ఉంటారు, తింటా ఉంటారు, మళ్ళీ సంపాదిస్తూ ఉంటారు, కొంటా ఉంటారు. ఆ వస్తువులు ఎక్కడైతే కొంటున్నారో ఆ వస్తువులు మళ్ళీ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు, మళ్ళీ బజార్లోకి వస్తాయి, డబ్బు అలా మార్కెట్లో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ అమెరికాలో మంది ఎవరు దాసేసుకోవటం వద్దే పని పోనీ. దాసేసుకుని ఎవరిని ఇస్తాడు? ఒలకొర దాకా వస్తాడంటే రాడాడు. నువ్వు దాసేసుకుని ఎవరికి ఎవరికి ఇస్తున్నాడు? ఒలకాడులోకి రారాడు. మీరు కానిచ్చండి, శవ సంస్కారం మీరు చేసేయండి, ఆ పదకొండో రోజుకి వచ్చి చూద్దాం అంటాడు. అది అమెరికాలో దాని ఉంది, అది నదిలో నీరు లాంటిది. ఏది? మనది చెర్లో నీరు లాంటిది, మనకి చెర్లో నీరు లాంటిది. రామకృష్ణ పరమం చెప్పాడు, నీరు కాదలకుండా ఉంటే బ్రహ్మం, కాదులుతా ఉంటే శక్తి అని. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. నీరు కాదలకుండా ఉంటే బ్రహ్మం, అంటే బ్రహ్మము నిష్క్రియుడిగా ఉన్నాడు. బ్రహ్మం ఎలా ఉన్నాడు? పని లేకుండా పడి ఉన్నాడు, నిష్క్రియుడిగా ఉన్నాడు. నీ బ్రాహ్మము నీవు కదలకుండా ఉంటాడు బ్రహ్మమట్టు. నీకు అర్థం అవుతుంది? ఆ శివుడు అనమాట కదలకుంటూ. అది కదలటం, నీరు కదలటం ప్రారంభమైంది అనుకోండి, పార్వతి శక్తి అయిపోయింది. నీకు పాడవుతున్నాయి కదా మీరు. నీరు కదలకుండా ఉంటే బ్రహ్మము, నీరు ఆ నీరే మళ్ళీ కథ ప్రవహించడం ప్రారంభించింది అనుకోండి, అదే శక్తి. అది శక్తికి ఆ నీరే మళ్ళీ శక్తి కింద ప్రారంభిస్తుంది. నీకు అర్థం అవుతుంది? అమెరికాలో ఉన్న నీరు ప్రవహిస్తుంది, మన నీరు ఎలా నిష్క్రియంగా పాడై ఉంది. దట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నీరు కదలకుండా ఉంటే, స్టాగ్నేట్ గా ఉంటే బ్రహ్మము, ప్రవహించడం ప్రారంభిస్తే ఎనర్జీ. ఏంటది? శక్తి. వివేకానంద ఎక్కువ బ్రహ్మం 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 బ్రహ్మ అనేవాడు చిన్నప్పుడు. ఈయన శక్తి 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 అనేవాడు. ఎవరు? రామకృష్ణ పరమహంసులు. అప్పుడు చెప్పాడు, నువ్వేదైతే బ్రహ్మం బ్రహ్మ అంటున్నావో దాన్ని నేను శక్తి అంటున్నానా? ఇద్దరికి తేడా లేదా? నువ్వు బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మ అంటున్నావో ఆ బ్రహ్మాన్ని నేను శక్తి అంటున్నాను. ఇంకా మాటలు తేడా కానీ వస్తువు ఒకటి. నీరు కదిలినా నీరే, నీరు కదలపాడు నీరే, కదిలినా నీరే. అయితే పేరు తేడా అక్కడ. ఏంటది? కలిసి కదులుతుంటే శక్తి, అది నీరే కదులుతుంటే శక్తి, కదలకపోతే బ్రహ్మ. అంటే మన దగ్గర ఉన్న డబ్బు ఏంటి? ఎటువంటి డబ్బు? చెర్లోని నీరు, చెర్లోని నీరు. మనది నీరే చెర్లోని. అమెరికాలోని డబ్బు నదిలోని నీరు అలా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ప్రాభాకిస్తూ ఉంటుంది. వంతిన కింద నీరు, వంతిన కింద నీరు వచ్చేస్తే వంతిన దగ్గర ఆడ నీరు అలా వస్తూ ఉంటుంది, వంతి నిలిచిపెట్టేస్తుంది, వెళ్ళిపోతాను. అంటే బజార్లో డబ్బారా తిరిగి కొద్ది వాళ్ళు రిచ్ ఆ వస్తువు తయారు చేసేవాడు తయారు చేస్తాడు, అమ్మివాడు అమ్ముతా ఉంటాడు, కొనివాడు కొంటా ఉంటాడు, తినేవాడు తింటా ఉంటాడు. ఏమీ లేకపోతే డబ్బు బజార్లో ఏమి తిరుగుతుంది? నువ్వు మనస్తో మానస్సును జాయించలేవు, మానస్తుడు మానస్సును చాంపలేవు. మనస్తుని మానస్తుని మానస్తోటి చాంపలేవు. నిశ్చలమగా బైబిల్లో మాట ఉంది, నిశ్చలమగా ఉండు, నిర్మలమగా ఉండు. బైబిల్ ఏముంది? అలా సాయంత్రం చెప్తా ఉంటారు వాళ్ళు బైబిల్ టీచర్స్. నిర్మలమగా ఉండు, నిశ్చలమగా ఉండు. నువ్వు భగవంతుడు అని తెలుసుకో. నిర్మలమగా ఉండు, నిశ్చలమగా ఉండు. కథలకు మేధలకు ఫైట్ గా ఉండు, కూలగా ఉండు. అప్పుడు నీకు తెలుస్తుంది భగవంతుడు నువ్వు వేరు కాదని తెలుస్తున్నట్టు బైబుల్లో.
బైబిల్ అయినా మన మతం వేరు వాళ్ళు మతమే, బైబిల్ అయినా భగవాన్ గారు వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళకి స్వపరదాలు ఉండదు, ఎక్కడి నుంచి వచ్చినా బంగారం బంగారమే. అమెరికాలో తేడా బంగారం, జపాన్ లో తేడా బంగారం బంగారమే. జ్ఞాని ఎక్కడ ఉన్నాడే? జ్ఞాని పదంతొచ్చులు మేడమే కూర్చున్నాడు, జ్ఞాని పెంటమే కూర్చున్నాడు. జ్ఞాని అధికారం లేదు, మీకు బంగారం మీద కోపం వచ్చి మీ ఇంట్లో బంగారం పెంట మీద పడేస్తే బంగారమే పెంట మీద ఉన్నావు. జ్ఞాని పదంతొచ్చులు మేడ మీద కూర్చున్నా, జ్ఞాని మీ ఇంటికి వచ్చి పెంట మీద కూర్చున్నాడు. జ్ఞాని జ్ఞానం యొక్క వైభవం అటువంటిది, అలాగే బంగారం లేదు మెటల్ అనే ఆ మెటల్ యొక్క వైభవం అటువంటిది. న్యాయం ఎక్కడ ఎక్కడున్నా జ్ఞానం జ్ఞానమే. నిశ్చలముగా ఉండు, నిర్మలముగా ఉండు అంటే దాని అర్థం ఏం చెప్పంటే, నీ మనస్తోటి దేవుని తెలుసుకోలేవు అని చెప్పడం. ఇప్పాడు మనస్తోటి, ఇప్పాడు మనస్తోటి, ఏం చిక పనికిరాని మనస్తోటి, ఈ దుర్బుద్ధితోటి, ఈ దురాచరణతో నిండినటువంటి ఈ బుద్ధితోటి నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేవు. ఏమి ఉపాక్రమ పెట్టి నిశ్చలముగా ఉండు, నిర్మలముగా ఉండు, సైలెంట్ గా ఉండు, అదర్నెస్ లేకుండా ఉండు. అలా నిశ్చలముగా నిర్మలగా ఉంటే భగవంతుడి కంటే నువ్వు వేరుగా లేవని నీకు తెలుస్తుంది అంటాడు బైబిల్. అంటే దీని అర్థం ఏంటంటే, దీని అర్థం మీకేంటి, మనస్తోటి నువ్వు మనస్సును జయించలేవు, మనస్తోటి నిన్ను నువ్వు చంపుకోలేవు, నిన్ను నువ్వు చంపుకోలేవు. అయితే నువ్వు మనస్సు నేను మన నువ్వెవరు, మన నువ్వంటే జీవుడే కదా, నేను మనస్తోటి నీకు తాదాత్మ్యం ఉంది కదా, ఆ మనస్సే నేను నువ్వు అనుకున్నప్పుడు దాన్ని నువ్వు ఎలా చంపుతావు? చంపలేవు, చంపలేవు నువ్వు దాన్ని. ఈ మనస్సు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, మనస్సు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ ఉండటం నేర్చుకో. ఈ మనస్సు కూడా వదిలి అది ఎక్కడి నుంచి వస్తుందో చూడు, అది లోపల నుంచే వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో చూడు, అది నిద్దట్లో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, జాగ్రత్త అవస్థలో బయటకు వస్తూ ఉంటుంది, మళ్ళీ నిద్దట్లో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ నిద్దట్లో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పుడు నీ సహస్రంలోకి వచ్చేస్తుంది. అది ఎక్కడ దానితో గొడవ పెట్టుకోకు, ఆ మనస్సుతో పెంటనేది పెట్టుకోవద్దు, దాంతో జాత చేయకు, దాంతో కలిసి ఉండకు. అది ఎక్కడి నుంచి వస్తుందో చూడు, అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ కూడా నువ్వు కూడా ఉండటం నేర్చుకో. అది నిశ్చలంగా ఉండటం, అది నిర్మలంగా ఉండటం, అది ఆ మనసు ఎక్కడి నుంచి అయితే వస్తుందో నువ్వు అక్కడ ఉండటం నేర్చుకుంటే దీని పొగరబోతనంత తగ్గిపోతుంది, ఆ రోజుకి ఆ రోజు పాచబడిపోతుంది, నీ సాధనతో సంబంధం లేకుండా అది పత్తా లేకుండా పోతుంది. దానికి వచ్చే అది ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ ఉండగలిగితే దానికి వచ్చే తలంపులతో కానీ దానికి వచ్చే ఆలోచనతో కానీ నువ్వు కలవటం మానేస్తావు. అది నెమ్మదిగా ఆ రోజుకి ఆ రోజు చిక్కిపోతుంది, ఆ రోజు కాదు రెడ్యూస్ అయిపోతుంది. అప్పుడు నువ్వు అది మనసు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది అక్కడ నువ్వు ఉండగలిగితే అక్కడ నిశ్చలంగా ఉండగలవు, అది నిర్మలంగా ఉండగలవు, క్వైట్ గా ఉండగలవు, కూల్ గా ఉండగలవు. అప్పుడు నీకు తెలుస్తుంది, ఏమైనా తెలుస్తుంది, భగవంతుని కంటే చైతన్యం కంటే నువ్వు వేరుగా లేవన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అది నీ కడసారి జన్మ, అది స్వర్గరాజ్యం. పోచులు పెట్టుకోవద్దు, మనస్తో పోచులు పెట్టుకోవద్దు. అదే కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు, నీ మనస్తో నువ్వు స్నేహంగా ఉండు, నీ మనస్తో నువ్వు విరోధం పెట్టుకోవద్దు, నీ మనస్తో నువ్వు విరోధం పెట్టుకోవద్దు, నీ మనస్తో నువ్వు స్నేహంగా ఉండు, నీ మనస్సును నెమ్మదిగా మచ్చుకు చేసుకో, దాన్ని రెచ్చగొట్టకు. నీ మనస్సు జరిగిపోయిన గొడవని తలపెట్టుకుంటే రేచిపోతున్నది మనం నిరు జరిగిపోయిన గొడవలు ఏదో తలపెట్టుకుంటుంది అనుకోండి. మా అత్తగారు కోట నేను కొత్తగా పెళ్లి కూతురుగా వచ్చినప్పుడు మా అత్తగారు నన్ను ఆ చిచ్చిందని జ్ఞాపకం వచ్చింది అనుకోండి, మీకు ఇంకా అది మనసు పడితే మీరు చాకరీ చేయరు. నేను పెళ్లి కూతురుగా వచ్చినప్పుడు, కొత్తగా కాపాడానికి వచ్చినప్పుడు దాన్ని పీడించేసిందండి, ఇవ్వాలంటే మనసు పట్టింది, దీనికి ఎవరు చేస్తాడు అన్నట్టు. నీకు అర్థం అవుతుంది అంటే జరిగిపోయిన గొడవలు ఏం చేస్తుంది, మనసుని పెంచేస్తాయి, దాన్ని రిడ్యూస్ చేయవు, మనసుని పెంచేస్తాయి. అంటే గతం కూడా వదిలేయాలి. అన్లెస్ యూ ఫర్గెట్ ఎవరిథింగ్, అని చెప్తాను వారు వర్స్ వద్దు, అన్లెస్ యూ ఫర్గెట్ ఎవరిథింగ్. దిస్ సెంటెన్స్ ఇస్ ఉపనిషత్ అన్నారు భగవాన్. దిస్ వన్ సెంటెన్స్ ఇస్ ఉపనిషత్. అన్లెస్ యూ ఫర్గెట్ ఎవరిథింగ్, యూ
cannot be established in truth. He must know the truth, he should know the truth, and the truth alone, and truth alone shall make you free. నేను ఆ సత్యాన్ని పోడు. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. దాని తాలూకు నీకు ఎరుకు రాదనుకో, నువ్వు కోటి జన్మ ఎత్తిన. నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, నో ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ బాడీ కాన్షియస్నెస్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ నాన్ సెన్స్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో. ఎప్పుడు అవుతుంది? ఆ ట్రూత్ లో నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు, ఆ ట్రూత్ లో నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు. ఎస్టాబ్లిష్ అవటే కాదు, ఇప్పుడు నువ్వు ఏమైతే నేను అని అనుకుంటున్నావు, వీడి వాడే వీడు వాడే అని నీకు అనుభవంలోకి వచ్చే వరకు నేను మాది విడిచిపెట్టదు. ఈ జీవుడు దేవుడే, ఈ జీవుడు దేవుడే. అంటే దేవుడికి ఎంత ఫ్రీడమ్ ఉంటుందో, ఈ జీవుడు దేవుడని తెలిస్తే నీకు అప్పుడు కానీ ఫ్రీడమ్ రాదు. వీడు వాడే, ఐఆమ్ హీ, హీఈస్ ఐ, ఐఆమ్ హీ, ఐఆమ్ హీ, ఐఆమ్ హీ అని నోడుతుంటే సరిపోదు. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. ఐఆమ్ హీ అనే నీకు అనుభవం వచ్చే వరకు నువ్వు ట్రూత్ లో ఎస్టాబ్లిష్ కావు. ఈ లోపల ఐఆమ్ హీ అనే అనుభవం సాధన చేస్తే, దరిపోయిన కూడా తెగ పెట్టుకుంటే మళ్ళీ మనసు నేను సాధన చేయనదు. మనసు నేను సాధన చేయదు, సాధన చేయనదు. అందుకే జరిగిపోయిన గొడవలు మనసు ఒక రానివ్వకూడదు. అన్లెస్ యూ ఫర్గెట్ ఎవరీథింగ్, అన్లెస్ యూ ఫర్గెట్ ఎవరీథింగ్, యూ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ట్రూత్. అంటే మన మనసు మనం రెచ్చగొట్టకూడదు. దాన్ని నెమ్మదిగా స్లోగా శని నెమ్మదిగా 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 దాంతో మచ్చిక చేసుకుని దాన్ని స్వాధీనం చేసుకోవాలి. కానీ అది మనం చెప్పినట్టు విరేటెడ్ చేసుకోవాలి. కానీ అది నీకు అది విరేటెడ్ చేసుకోవాలి. కానీ అది అంటే రెచ్చగొడితే అది నీ చెప్పిన మాట కానీ దాన్ని నెమ్మదిగా కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని నాట్ కంఫర్ట్, ఉపనిషత్తులు చెప్తాడు, నాట్ కంఫర్ట్ బట్ కంట్రోల్ ఇస్ హ్యాపీనెస్. నీకు ఇంటి నిండా బంగారం ఉందనుకో, ఇంటి నిండా డబ్బు ఉందనుకో, నీ మనసుని స్వాధీనం లేదనుకో, నీకు హ్యాపీనెస్ రాదన్నాడు. నాట్ కంఫర్ట్ బట్ కంట్రోల్ బట్ మైండ్ కంట్రోల్ ఇస్ హ్యాపీనెస్. రమణ మహర్షి గారు చెప్పారు, ఒక ఉదాహరణ చెప్పారు. ఒకడు పడుకోవడానికి మంచమే పడుకున్నాడు అనుకోండి, అది ఎందుకు పడుకున్నాడు? నిద్ర రావడానికి పడుకున్నాడు. ఏసీ ఉంది, నీకు అర్థమవుతుందా? పల్ప్ ఉంది, కాళ్ళ దగ్గర ఉట్టెక్కా, తల కింద రెండు ఎక్కాలు. కానీ ఏసీ ఉంది, ఆడికి నిద్ర రావటం లేదు. ఆడికి నిద్ర రావటం లేదు. వాడు నాకు నిద్ర రాపోయినా పర్లేదు, నాకు ఏసీ ఉంది, పరుపులు ఉన్నాయి, టెక్కలు ఉన్నాయని అనుకుంటాడా? అనుకోడు. ఇవన్నీ నిద్రపోవటానికి వేసుకుంటున్నాడని అది మనం గ్రహించవలసినది. కానీ నాకు నిద్ర, ఆడికి అన్ని ఉన్నా నిద్ర రాకపోతే ఆడు సుఖం లేదు. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాడు? నిద్ర రావటానికి. అలాగే మీకు ఉన్నటువంటి అన్ని సదుపాయాలని మీరు జ్ఞాన సంపాదన ఉపయోగించుకోండి. వాడు నిద్రపోవటానికి ఏసీ ఉపయోగించుకుంటున్నాడు, తల కింద టెక్కా పరుపులు అన్ని ఉపయోగించి దేనికి అన్ని వాక్పడు? నిద్ర రావటానికి. భగవంతుడు మీకు ఏదైనా అవకాశాలు ఇస్తే అవకాశాలని సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని సంపాదించండి. అంతేకాదు జ్ఞాన సంపాదనకి భూమి యొక్క ఆంక్షి దాకా ప్రయాణం చేయండి. ఈ హైదరాబాద్ భక్తులు వస్తారంటే ఎందుకు శ్రమపడి ఇంత దూరం వస్తున్నారనే పైకి నా పైన మనస్సు అనుకుంటున్నాను. ఎక్కడ చించినాడా, ఎక్కడ హైదరాబాద్, ఎందుకు ఇంత కష్టపడి ఇంత దూరం వస్తారు? విశాఖపట్నానికి వచ్చిన, హైదరాబాద్ నుంచి వచ్చిన, ఎవరా విశాఖపట్నానికి వచ్చామంటే ఎందుకు ఇంత కష్టపడి వస్తున్నారని పైకా నా పైన మానసులు అనుకుంటాను. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎవరంటే, జ్ఞాన సంపార్జనకి నీ భూమి యొక్క ఆంచు దాకా ప్రయాణం చెయ్యి. అది నిశ్చలముగా ఉండు, నిర్మలముగా. అంటే మీకు అర్థమవుతుందే? అంటే మీ మనస్సుతోటి పోరాడి మనస్సును జయించలేరు. చించుకోలేదు, దాని స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది. మీరు ఏదైతే కాదో గొడవ వదిలేయండి, ఏదైతే అవునో దాన్ని పట్టుకోండి. అప్పుడు ఖాళీ అన్ని పోతాయి. మీరు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు కదా, ఏదైతే అవునో దాన్ని చింతించడం వల్ల పెరిగిపోతుంది కానీ తొలగదు. మీరు ఏదైతే కాదో ఆ గొడవలోకి వెళ్ళకండి, ఏదైతే అవునో దాన్ని పట్టుకోండి. అప్పుడు మీకు కానిదంతా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే మీరు మనసు గొడవలు, అది ఎక్కడి నుంచి వస్తుందో చూడండి, అది ఎక్కడి నుంచి వస్తుందో చూడండి, అది ఎక్కడి నుంచి వస్తుందో చూడండి, పాము ఏ కలుగులోంచి వస్తుందో చూడండి, మీరు ఆ కాలువ దగ్గర ఉండండి, పాము నెమ్మదిగా తల ఉత్తి బయటకు వస్తుంది, మిమ్మల్ని చూసేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని చూసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే మీరు మనసు ఎక్కడ పుడుతా అంటే అక్కడ చూడండి, అది నెమ్మదిగా తలకే ఊపుతూ ఉంటుంది. మిమ్మల్ని చూసి మీరు వాచ్ చేస్తున్నారు, వాచ్ చేసినప్పుడు లోపలికి వెళ్తూ ఉంటుంది. మీరు వాచ్ చేయబోతే బయటకు విజృం, మీకు లో చూపు ఉంటే అక్కడ ఆగుతుంది, లో చూపు లేకపోతే బయటకు విజృంభిస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో మీరు ఏం దాని గొడవ పెట్టుకోకండి, అది ఎక్కడి నుంచి వస్తుందో మీరు అక్కడ ఉండండి. అలాగని చెప్పడం కోసం నిశ్చలంగా ఉండండి, నిర్మలంగా ఉండండి, కూల్గా ఉండండి, క్వైట్గా ఉండండి, క్వైట్గా అక్కడ క్వైట్గా ఉండండి. భగవంతుడు కంటే మీరు భిన్నంగా లేరన అనుభవిక వైద్యమవుతుంది. ఇంకా పోరాటం లేదు ఇందులో, ఇంకా ఫైటింగ్ లేదు. దీన్ని చంపకుండా చంపటం ఉంటారు, మనసుని చంపకుండా చంప అంటే మీరు గడ్డపాటలు పారలు వేసుకెళ్ళక్కర్లేదు. దేన్ని దేని మీకు అర్థం వచ్చింది? ఇప్పుడు పాము పాము పొట్టలో ఉంటుంది అనుకోండి, ఇది ఒక టెక్నిక్. ఇది మీరు పొట్టలో కూర్చోండి, ఇలా చూస్తుంది, అక్కడ ఎవరు లేకపోతే బయటకు వస్తుంది, లేకపోతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ చూస్తుంది. అది మధ్యాహ్నం 3-4 వస్తుంది మేతకి, తెరసంగా 3-4 ఎలకలు తింటానికి అవి బయటకు వస్తాయి, అంటే మళ్ళీ బయటకు వచ్చేసి దానికి కొంతకాలానికి ఫుడ్ అందదు. మీరు ఆ పుట్ట దగ్గర కూర్చుంటే దానికి ఏమవుతుందో, పాముకి ఫుడ్ అందదు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఓ 15 రోజులు 20 రోజులు దానికి ఆహారం అందరూ దానికి పుట్టలో చచ్చిపోతుంది. నిశ్చలముగా ఉండండి, నిర్మలముగా ఉండండి. భగవంతుడి కంటే మీరు వేది కాదని అనుభవంలోకి తెచ్చుకోండి. అయితే వాళ్ళు ఇంకోటి జ్ఞాపకం చెప్పుకోవాల్సిన, మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి, అన్లెస్ యూ ఫర్గెట్ ఎవరిథింగ్ యూ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ట్రూత్, ఇన్ ట్రూత్, ఇన్ ట్రూత్ అండ్ ద ట్రూత్ అండ్ ద ట్రూత్ ఎలోన్ షాల్ మేక్ యూ ఫ్రీ, ఫ్రీడమ్ షాల్ మేక్ యూ ఫ్రీ. వితౌట్ ఫ్రీడమ్, వితౌట్ ఫ్రీడమ్, మీకు అర్థం వచ్చిందే, వితౌట్ ఫ్రీడమ్, మీకు ఫ్రీడమ్ లేదనుకోండి మీరు సార్వలించి బయటికి రాలేదు, మీరు ఫ్రీడమ్ లేదనుకోండి, అది మీకు ఆ ట్రూత్ ని రియలైజ్ చేయలేదనుకోండి, నో నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారీ, నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ బీపీ. కొంతమంది మాకు టెన్షన్ వచ్చేస్తాను, టెన్షన్ వచ్చేస్తానంటే ఇక్కడ మీరు అర్థమవుతారు టెన్షన్ ఎందుకు వస్తుందో. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు టెక్స్ట్ ఎక్కువ చదవటాలన్నారు, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. టెన్షన్ ఎందుకు వస్తుందంటే ఆత్మ ఉన్నది, ఆత్మ ఉన్నది, అది పాన చేస్తున్నది, అది ఉండి సోమరతనంగా లేదు, అది అది పాన చేస్తున్నది, అది ఏం చేస్తుంది, పాన చేస్తున్నది, అది పాన చేస్తున్నది, అది పాన చేస్తుందని దాని గుర్తింపుని, ఆ పని చేస్తుందని ఆ గుర్తింపుని మనం మనసు అంగీకరించడం లేదు, అప్పుడు టెన్షన్ ప్రారంభమవుతుంది. టెన్షన్ ఎందుకు వస్తుందో మీకు చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మ పని చేస్తుంది, ఆత్మ పని చేస్తుంది, దాన్ని గుర్తించడం మనకు ఇష్టం లేదు. అంటే ఆత్మ యొక్క సంకల్ప, దేవుడి యొక్క సంకల్పాన్ని గుర్తించడానికి మనకి ఇష్టం లేదు, బాలేదు మీ సంకల్పం బాలేదు అంటాం. అప్పటి నుంచి టెన్షన్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, వాళ్ళ కాళ్ళకి ప్రయాణం వస్తుంది. టెన్షన్ ఎందుకు వస్తుందంటే వాడు మనకి ఇష్టం ఉన్న ఆ దేహ ప్రాంతాన్ని బట్టి ఈశ్వరుడు వర్క్ చేసేస్తాడు, రాగలడు. మీకు అష్టం వస్తుంది మీకు, అలా మనకు తుమ్ము వస్తేనే ఆఫ్ చేసుకోగలరా, మనకు తుమ్ము వస్తే ఆఫ్ చేసుకోగలం, ఎవరైనా అనుకు ఏమైనా అనుకుంటారో, ఎంతమంది ఆగుతుంది తుమ్ము ఆగుతుంది, కక్కు వస్తే ఆఫ్ చేసుకోలేదు. ఈశ్వరుడు అలాగా వర్క్ చేస్తాడు. పైగా ఇంకోటి మనం నిద్రపోయినప్పుడు కూడా మనం వర్క్ చేయవాడు వర్క్ చేసేస్తూ ఉంటాడు, ఈశ్వరుడు 24 అవర్స్ వర్క్ చేసేస్తూ ఉంటాడు. తర్వాత ఇంకోటి 1 కోటి సంవత్సరాల ముందే ఏ ఈశ్వరుడు అయితే వర్క్ చేశాడు ఇప్పుడు వాడు వర్క్ చేస్తాడు, తర్వాత 1 కోటి సంవత్సరాల తరపుడు ఏ ఈశ్వరుడు వర్క్ చేస్తాడు, 1 కోటి సంవత్సరాల తర్వాత వాడే వర్క్ చేస్తాడు. అందుకే అర్జునుడు కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, నీ పూర్వ జన్మలని నాకు తెలుసు, నీ రాబోయే జన్మలని నాకు తెలుసు, తేడా ఏంటంటే నీ జన్మలు నీకు తెలియవు, ఆ జన్మలని నాకు తెలుసు, నీకు తెలియదు నాకు తెలుసు అంతే తేడా. కానీ జరిగేది ఏంటో జరిగిపోతాను, జరిగేదేదో జరిగిపోతాను, జరిగేది జరిగిపోతాను, కానీ తెలియటం తెలియకపోవడం. తెలిస్తే సుఖం, తెలియపోతే దుఃఖం, తెలిస్తే సుఖం, తెలియపోతే దుఃఖం. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్తున్నాం మనం, అది ఈశ్వరుడు ఆత్మ పని చేస్తుంది, ఆత్మనే ఈశ్వరుడు అని ఒకటే, ఈశ్వరుడు పని చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. కానీ ఈశ్వరుడు తన సంకల్పం ప్రకారం వాడు వెళ్ళిపోతున్నాడు, మన సంకల్పం అనుకూలంగా, ఆడి సంకల్పానికి మన సంకల్పం అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా వాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, పని చేస్తున్నాడు. ఆ పనిని ఈశ్వరుడు చేసే పనిని గుర్తించడానికి మన మనసు తిరగబడతాడు.
ఈశ్వరుడు పని చేసిన గుర్తింపుని గుర్తించడానికి, ఆడు చేసే పనిని గుర్తించడానికి, యాక్సెప్ట్ చేయడానికి
మన మనసు ఏం చేస్తుంది? తిరగబడుతుంది. వెంటనే బీపీ పెరిగిపోతుంది.
నీకు డాక్టర్లు ఇవి చెప్పరండి, మందులు రాసి చెడిపోమంటారు. అసలు నీకు టెన్షన్ ఎందుకు వస్తుంది? నీకు అసలు టెన్షన్ వచ్చే నీకు బీపీ వస్తే టాబ్లెట్స్ ఇస్తాడు రైట్, అది బీపీ ఎందుకు వస్తాను?
మనకి భగవంతుడే వైద్యుడు, భగవంతుడే మందు. మనకు వైద్యుడు ఎవడు? భగవంతుడే. మందు కూడా భగవంతుడు.
అరుణాచలేశ్వరుడు చోడు రమణ మహర్షి చెప్తాడు, నాకు రోగం, నాకు వైద్యుడు నువ్వే, మందు నువ్వే, నాకు డాక్టర్ నువ్వే, మెడిసిన్ కూడా నువ్వే.
నేనేమి చేయలేదు అయ్యా, నేనేమి చేశాను? నేను చేసిందల్లా యోగాభ్యాసాలు చేయలేదు, ప్రాణాయామాలు చేయలేదు, మంత్రాలు అనుష్ఠించలేదు. మనసు మంత్రాలు ఏమి? ఆ మంత్ర జపం చేయలేదు, యజ్ఞం చేయలేదు, యాగాలు చేయలేదు, ఏమి యోగాభ్యాసాలు ఏమి చేయలేదు. నేను చేసిన పొరపాటల్లో అరుణాచలం ఏమన్నాను? అరుణాచలం నాయంతా ఎవడో బంధువు చెప్పాడు, ఆ మాట నేను రిపీట్ చేశాను. అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, చీకట్లోంచి వెలచరులోకి, మృత్యువులోంచి అమృతత్వంలోకి జంప చేసేవారు నాకు. జంప చేయించేవారు నడవటం కాదు, మీకు అర్థం కదా? వాకింగ్ కాదు, రన్నింగ్ కాదు, జంపింగే. ఒక్కసారి జంప చేయించేసావు. ఇట్టిదే అరుణాచలేశ్వరుడు అనుగ్రహం. నీ అనుగ్రహం ఇట్టిదని ఇతరులకు చెప్పడానికి నీకు ఇష్టం ఉండదు. నువ్వు ఎంతటి వాడు, అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఏంటి? ఎలా ఉంటుంది? వాడి పైకి ఏం కనపడ్డు సైలెంట్ గా తీసుకెళ్లిపోతా ఉంటాడు. నీ అనుగ్రహం ఇట్టిదని చెప్పటానికి ఇతరులకి ఎవరికైనా నేను చెబుదామంటే ఇతరులకు చెప్పడానికి నీకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసుండి కూడా ఇతరులకు చెబుతున్నాను. ఈ పొరపాటు తెలియకుండా చేయటం లేదు, తెలుసుండే చేస్తున్నాను. ఆయన చేత అరుణాచలేశ్వరుడు నన్ను క్షమించి ఆశీర్వదించు. ఈ అడ్వర్టైజ్మెంట్ టామ్టామానికి ఇష్టం ఉండదట్టుంది. ఎవరికండి ఇష్టం? బాగా అరుణాచలేశ్వరుడికి ఇష్టం ఉండదట్టు. టామ్టాము అరుణాచలేశ్వరుడికి అడ్వర్టైజ్ ఇష్టం ఉండదు. పోనీ నేను ఏదైనా నీ గురించి రెండు మాటలు ఎడతానో అది ఇష్టం ఉండదు నీకు. నేను ఏదైనా నీ మాటల గురించి రెండు మాటలు అది ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేని పని నేను చేసేస్తున్నాను అని చెప్పి నన్ను క్షమించి ఆశ్చర్యం. ఏంచేదంటే అహంభావానికి అవేర్నెస్ ఉంది, అహంభావానికి అవేర్నెస్ ఉంది, ఆత్మకి అవేర్నెస్ లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అహంభావానికి అవేర్నెస్ ఉంది, ఆత్మకి అవేర్నెస్ లేదు. అది మీరు బాగా, అది సూత్రం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇతరులు మీకు ఎవరైనా మీకు గుర్తు వస్తున్నారంటే అది అహంభావం మీకు ఉన్నట్టే, దేహమునైన తలంపు మీకు ఉన్నట్టే. ఇతరులు మీకు ఎవరు గుర్తు రావటం లేదనుకోండి, ఆ స్ఫురణే మీకు రావటం లేదనుకోండి, అప్పుడు మీరు ఆత్మ నిష్టలో ఉన్నట్టు. మీకు ఇతరులు ఎవరైనా గుర్తు వస్తున్నారని కూడా మీకు అవేర్నెస్ వచ్చేసింది అనుకోండి, అహంభావం వచ్చేస్తుంది, వాళ్ళు గుర్తు వస్తారు, వీళ్ళు గుర్తు వస్తారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అలా వచ్చేస్తుంది. మీరు ఆత్మని ఇష్టలో ఉన్నారనుకోండి, మీకు ఏది గుర్తు రాదు, ఏది దానికి ఇతరులు, ఆత్మకి ఇతరులు లేరు, దానికి అవేర్నెస్ లేదు. మీరు మీరుగా ఉంటారు, మీరు మీరు దేహము. ఆ మీరు మీరుగా ఉన్నప్పుడు దేహం ఉన్నా ఒకటే, దేహం పోయినా ఒకటే, లోకం కనిపించినా ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే. మీకు అర్థం వచ్చింది? ఆనంద సాగరంలో, శాంతి సాగరంలో, జ్ఞాన సాగరంలో దేహంతో ఉపాధితో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా జ్ఞానం సాగరంలో, ఆనంద సాగరంలో ఊగిసలాడతారు. దేహం ఉందా లేదు ఎవరికి కావాలి? భాగవతంలో చెప్తాడు వ్యాస మహర్షి, భాగవతంలో వ్యాస మహర్షి ఏం చెప్తాడంటే, బాగా మత్తుగా సారా తాగిన వాడికి ఒంటి మీద బట్ట ఉందో లేదో తెలుస్తుంది. వాడికి ఒంటి మీద బట్ట ఉందో తెలీదు, లేదో తెలియదు. ఎవడికి? బాగా మత్తుగా సారా తాగిన వాడికి వాడు ఒంటి మీద బట్ట ఉన్నట్టు తెలియదు, ఒక లేకపోతే లేనట్టు తెలియదు. ఎవడికి? బాగా ఎక్కువ సారా తాగిన వాడికి. అదేవిధంగా బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి, బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాడికి, బ్రహ్మానుభూతి ఉన్నవాడికి, ఆడికి దేహం ఉన్నా ఒకటే, దేహం పోయినా ఒకటే. దేహం ఉందంటే దేహం ఉన్నప్పుడు ఉందనుకున్నాడు, దేహం పోయినప్పుడు పోయేదనుకు. అట్టిది పోయే బ్రాహ్మీ స్థితి. ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, ఇవన్నీ ఇట్ ఇస్ ఆ వరడ్ మీకు అనుభూలోకి, అది మీకు అనుభూలోకి రానప్పుడు ఏదో అది చెప్పాడు వ్యాసుడు, ఆడికి పిచ్చెక్కింది, ఆడు ఏదో చెప్పాడు, అది మీకు అనుభూలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది ఎంత ఎక్స్పీరియన్స్ తో చెప్పాడు. వాళ్ళు కూడా ఈ మాటలు చెప్పాలని చెప్పడం కాదు, అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్పడం కాదు, చెప్పకుండా ఉండలేక చెప్పటం. మీరు సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం అవుతుంటే మీకు అర్థం అవుతుంది అనుకో. మీకు ఇప్పుడు ఒక బండికి, రెండెడ్ల బండికి సరిపడి మీకు
దుఃఖం ఉందనుకోండి, అనుకోండి ఇప్పుడు రెండేళ్ల బండికి సరిపడి మీకు దుఃఖం ఉందనుకోండి, మీరు సబ్జెక్ట్ మీరు ప్రాపర్ గా అర్థం చేసుకుంటారంటే మీరు కూర్చుని వాడు నిలబడకుండా మీ బండెడి దుఃఖము బండెడి సుఖముగా మారిపోతుంది. ఇలా కూర్చుని వాడు నిలబడకుండా అసలు మాకు అరుగుబే క్యాష్ పెరు ఎప్పటికప్పుడు క్యాషే క్యాష్ డౌన్ చేయటం. మీరు సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం చేసుకుంటారంటే మీరు కూర్చుని వాళ్ళు నిలబడక్కర్లేదు, మీ బండెడి దుఃఖం బండెడి సుఖముగా మారిపోవను అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్. ఇవాళ మంది మేమంటే రేపటి గుణం కనిపిస్తున్నా మాటలు కూడా లేవు అప్పటికప్పుడు. అంటే కొన్ని కొన్ని మన ప్రయత్నం చేసి కొన్ని బలహీనత మన ప్రయత్నంలోంచి మన ప్రయత్నం చేసుకుని పోగొట్టుకున్నాం. ఆ బండరాళ్లు మన హృదయంలో ఉంటే బండరాళ్లు, ఆ మూల తలంపు బండరాయి, స్వార్థము ఓ బండరాయి, పెద్ద పెద్ద రాళ్లు మన తెలియచేట్ల వల్ల బయటికి వెళ్ళవు. మీతో ఏ తలంపు అయితే దేహంతో తాదాత్యం పొందుతుంది దాని మూల తలంపు పడతారు ఆ బండరాళ్లు పెద్ద పెద్ద అనుగుణిలా ఉంటాయి. మన తెలియచేట్ల బయటకు రావు, గురు అనుగ్రహం లేకుండా ఈశ్వరు లేకుండా ఆ బండరాళ్ళని బయటకు తీయలే. అంత పెద్ద పెద్ద బండరాళ్ళని ఎవడ బయటకు తీయగలడు లోపల? సర్జరీ చేసి తీయించుకుందామంటే అది ఫిజికల్ బాడీలో కనపడవు, అది సటిల్ బాడీలో ఉంటాయి కానీ ఈ బాడీలో కనపడవు. ఈ మూడు దేహాలు నువ్వు కాదు, ఏది కనిపించే స్థూల దేహం కానీ నీకు అర్థమవుతుంది. నీ ఆలోచనలు నీ తలంపులు పూర్వజన్మ కర్మవాసన ఉన్న మనస్సు కానీ ఈ రెండాటికి కారణమైన అజ్ఞానం, అది సూక్ష్మ శరీరం మీకు అర్థమవుతుందా, స్థూల శరీరం ఈ మాంసం కండలతోటి ఇది ఈ మాంసంతో ఎముకలతోటి నిండింది స్థూల శరీరం. నీ తలంపులు ఆలోచనలు సంకల్పాలు పునర్జన్మ హేతువులు అన్ని ఉన్నది మన ఇవన్నీ ఉన్నది మనస్సు. ఈ రెండాటికి కారణం అజ్ఞానం, అజ్ఞానాన్ని ఏమో కారణ శరీరం అంటారు, మనస్సునేమో సూక్ష్మ శరీరం అంటారు, శరీరాన్ని స్థూల శరీరం అంటారు. నీకు ఆ లోపల ట్రూత్ నీ హృదయ మీదకు లోయల్లోకి వెళ్లి అది ఎంత లోచులో ఉందో అంతలోకి వెళ్లి ఆ ట్రూత్ నీకు అనుభవికి వైద్యం అయ్యే వరకు ఈ మూడు దేహాల్లో ఏ దేహంతో కలవకుండా ఉండలేవు. మనకు మూడు దేహాలు ఉన్నాయి. ఎన్ని దేహాలు? మూడు దేహాలు ఉన్నాయి. ఈ మూడు దేహాల్లో ఏదో దేహంతో కలిసిపోతాం. ఎప్పుడు వరకు నువ్వు ట్రూత్ ఎస్టాబ్లిష్ అయ్యేవరకు విద్యా దేహం. దీని లోపల రెండు దేహాలు ఉన్నాయి, దీని లోపల రెండు దేహాలు ఉన్నాయి. ఒక దేహం సూక్ష్మ దేహం, ఒక దేహం కారణం. మూడు శరీరాలు ఉన్నాయి, మొత్తం మూడు శరీరాలు ఉన్నాయి. ఈ మూడు పురాలమును ఈ మూడు పుర్రములను ఛేదించిన వాడు శివుడు అవుతాడు. ఎవడు శివుడు? ఎవడవుతాడు? ఈ మూడు పురములను ఛేదించిన వాడి శివస్వరూపం పొందుతాడు. ఈ రోజున శివరాత్రి, శివుడు జ్ఞానస్వరూపుడు, శివుడు జ్ఞాన స్వరూపుడు. ఆయన స్పర్శ కొంచెం మనకు తగిలితే ఏది ఆయన జ్ఞాన స్పర్శ మనం కొంచెం మనకు తగిలితే నీకు అర్థమవుతుంది. ఒక్కసారి గాఢాంధకారంలో ఉన్న మనకి మనం వెలుగులోకి వచ్చేస్తాం. పాంచమ స్పర్శ డార్కెస్ట్ నైట్స్ లో ఎడు చూసినా చీకటే నీకు అర్థం. అసలు వంద వెయ్యి కళ్ళు చేసి చూసుకునే ఏమి కనపడతాం అంత చీకట్లో ఉన్నాం అనుకోకూడదు. నిజంగా అంత చీకట్లో ఉన్నాం, డార్కెస్ట్ నైట్. కానీ ఆయన స్పర్శ, ఆయన జ్ఞాన స్పర్శ ఒక్కసారి తగిలితే అంత కార్తీక చీకట్లోంచి కూడా వెలుతురులోకి వచ్చేస్తుంది. ఆ స్పర్శ తగలాలి. అయితే ఏదో కొంతవరకు మన తెలివితేటలోనే కొంతవరకు మనం సాధన చేసుకున్నాం. ఆ శివానుగ్రహం లేకుండా గురువు అనుగ్రహం లేకుండా, ఆ శివానుగ్రహం లేకుండా ఆ గురువు అనుగ్రహం లేకుండా ఆ బండ రాజులోంచి ఆ పెద్ద పెద్ద మాతల్లోంచి ఆ కటిక చీకట్లోంచి ఆ డార్కెస్ట్ నైట్స్ లోంచి మనం విడుదల పొందలేము. ఏదో మన తెలివితేటలు కొంతవరకు మనం చేసుకోవచ్చు. కానీ ఆ చివరి మెట్టి దగ్గరికి వచ్చేటప్పటికి మీకు అర్థమవుతుంది, ఆ రియలైజేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ట్రూత్ రియలైజ్ చేసేది ఆయన కొన్ని బండరాళ్ళు మీకు అర్థమవుతుంది. ఆ దేహాభిమానం ఒకటి, స్వార్థం ఒకటి, ఆ పెద్ద పెద్ద బండరాళ్ళు. స్వార్థాన్ని కూడా ఈ పక్క నుంచి కొడితే ఆ పక్క నుంచి వస్తుంది, ఆ పక్క నుంచి కొడితే ఈ పక్క నుంచి వస్తుంది. ఈ మధ్యన ఏమంటే మీరు 1000 ఎకరాలు సంపాదించారు, రేపు పొద్దున భూ సంస్కరణలు వస్తే ఎలాగన్నాను ఒక పెద్ద మనిషి తగ్గ ఇప్పుడు 1000 ఎకరాలు సంపాదించుకున్నారు రేపు పొద్దున భూ సంస్కరణ. నేను గవర్నమెంట్ కంటే తెలివైన ఉన్న ట్రస్ట్ పేరు ఉందన్నది అంటాను. ఆ ట్రస్ట్ లో ఎవరున్నారంటే వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులే అన్నాడు. గవర్నమెంట్ కంటే తెలివైన వాళ్ళు ఉన్నారు. ట్రస్ట్ కింద పెట్టేశానండి నాకు, నా పేరు ఎకరం లేదు అంత ట్రస్ట్ అని. మరి ఆ ట్రస్ట్ లో ఎవరున్నారు? అందరూ మా చుట్టాలు అన్నాడు. ఇంకా మనం ఉన్నాం అమాయకులు 2 ఎకరాలు 3 ఎకరాలు మన కోసం ఎడుస్తూ ఉంటారు గవర్నమెంట్. వీళ్ళ దగ్గర 1 ఎకరం పట్టిపోదాం, ఆ ట్రస్ట్ వాళ్ళకి 4000 ఎకరాలను వాళ్ళ జోలికి వెళ్ళరు, లా ఒప్పుకోదు అక్కడికి వెళ్ళినప్పటికీ. ఇవి చూద్దాం మాయకులు మనం, తూర్పు పడమని తెలియదు మనకు, నిజంగా కూడా తెలియదు తూర్పు పడమని. 72 భూ సంస్కరణ వస్తే తెలియని చేపలన్నీ వాళ్ళలో పడలేదు, తెలివి తక్కువ చేపలు మన వాళ్ళందరూ వాళ్ళే పడిపోయి పాపం. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు పోయినాయి అంతరికి. మనం తెలివి తక్కువ మంద, మనం 2 సంవత్సరం నాడు 1 ఎకరం పోలేదు. చాలా చోట్ల పేర్లు చెప్పడం ఎందుకు, ఈ 14 ఎకరాలు 13 ఎకరాలు నడుకు 2 ఎకరాలు పోయి ఆడి పెద్ద పెద్ద చేపలు దొరకవు. మరో చిట్టి చేపలు గవర్నమెంట్ కూడా నోట్లు వేసుకోవడం తేలిగ్గా ఉంటది మనకి. ఆ పెద్ద పెద్ద చేపలు గవర్నమెంట్ మింగేస్తాయి. అలా గవర్నమెంటే ఆళ్ళు, నీకు అర్థం వచ్చింది, ఆ పెద్ద చేపలే గవర్నమెంట్ ఆడి చేతిలో ఉంటుంది. అంచేది వాళ్ళు జోలికి వాళ్ళు గవర్నమెంటే వాళ్ళు అసలు. ఆ పెద్ద చేపల చేతిలో గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ ఆలోచేది ఇంకా మనం దొరికాయని చిట్టి చేపలు అది నోట్లో పడేసుకుంటారు. ఏదో సంస్కరణ పెట్టేశామని ఓట్ల కోసం ప్రజలను మోసం చేయాలి. ఇన్ని రకాలుగా మోసం చేసినా ఓడిపోతాడు చివరి కది నేను చెప్పేది. అది ఈశ్వర సంకల్పం. అదేంటది ఈశ్వర సంకల్పం? ఈశ్వర సంకల్పం బలీయమైనది. దాన్ని ఎవడు ఉల్లంఘించడానికి వీల్లేదు, దాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఓ పోయిట్ అంటాడు, ఇంగ్లీష్ పోయిట్ అంటాడు, గొప్ప అని శక్తి కాదు. మళ్ళీ ఎవరితోటి మోసుకెళ్ళకండి, మీరు ఈ మాటలు మోసుకెళ్ళకండి. ఒకడు బొమ్మలేసాడు, ఆ బొమ్మలో వేసుకోవడం మీద నన్ను ఎలాగ ఎంచుకేసావు అని బొమ్మలు వేసుకోవడం మీద ఎదురు తిరిగినా ఏమి చేయలేబట్టాను. మీరు బాగా అర్థం అవుతుంది, మీకు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు కదా. ఒక ఆర్టిస్ట్ బొమ్మలు వేసాడు, ఈ బొమ్మలో కాదు నన్ను ఎలాగ ఎంచుకేసావు, ఆ బొమ్మను ఎలా ఎంచుకేసావు, నన్ను ఎలాగ ఎంచుకేసావు అని దెబ్బలాడినా ఆ బొమ్మలు వేస్తున్నాడు ఏం చేయలేబట్టింది. అలాగే మనం అందరం బొమ్మలం. ఆ ఈశ్వరుడు ఈ బొమ్మలు వేస్తున్నాడు, వాడితోటి పేచీ పెట్టుకుంటే వాడితోటి కాంప్రమైజ్ అవ్వటం, మంచి పేచీ పెట్టుకుని మనం ఇచ్చారు. మనకి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఎవరితోటి బొమ్మలు వేస్తున్నాడు నేను ఎదురు తిరుగుతానంటే కాల ప్రవాహం అడు కొట్టుకుపోతాడు. ఆ బొమ్మను ఎలా ఎంచుకేసావు, నన్ను ఎలా ఎంచుకేసావు అని ఆ బొమ్మలు వేస్తున్నాడు దెబ్బలాడితే ఏం మనకు ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఏమి లేదు. అలాగే ఈ బొమ్మలను తయారు చేసిన ఈశ్వరుతోటి పేచీ, ఈశ్వరుతోటి ఎంతకాలం నువ్వు ఫైట్ చేస్తావు? వేసేసాడు బొమ్మలు, వాడితో నువ్వు ఫైట్ చేస్తే ఇంక బొమ్మ మారదు. నీ ముక్కు ముక్కులాగా ఉంటుంది, అంచే ఫైట్ చేసిన నోరు నోరే. ఆ పిల్లి కళ్ళు లేదు ఇంకోటి ఏ కళ్ళు ఉంటాయి నీకు, అంతే ఆ కళ్ళు అంతే. ఇంకా వేసేసాడు బొమ్మ, కళ్ళు కూర్చుని చాలా బాగున్నది కానీ కాళ్ళు మటుకి పిల్లి కళ్ళులా ఉంటాయి అంటారు. కళ్ళు కూర్చుని చాలా ఆందమగా ఉన్నది, మరి అప్పుడు పెళ్లి కూర్చుని ఏం చేస్తుంది? బొమ్మ వేసేసాడు. ఆ బొమ్మలు వేసినాడు ఈశ్వరుడు. ఆ బొమ్మలు ఆ ఈశ్వరుడి తోట నువ్వు పోరాడతాం, ఆ బొమ్మలు బొమ్మలు వేసిన వాడితో పోరాడితే ఎలా ఉంటుందో, మనం ఆంధ్రం కలిసి ఈశ్వరుడితో పోరాడిన అలాగ ఉంటుందని ఇంగ్లీష్ పోయిడు చెప్తే ఆ భగవాన్ వాక్యం చదివి అన్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, మన ఈశ్వరే నన్ను ఎలా తయారు చేశావండి, నేను నా ముక్కు ఎలా ఉండాలి, నా చెవులు ఎలా ఉండాలి, ఇలా ఏది దెబ్బలాడతాం అనుకోండి, ఇక్కడ బొమ్మలేసినతో దెబ్బలాడితే ఎలా ఉంటుందో, మనం ఈశ్వరుతో పేచీలు పెట్టుకున్నా అంతే ప్రయోజనం లేదు. పేచీ పెట్టుకోవచ్చు కానీ ప్రయోజనం స్వామి ఆయన సాంకల్పం అంగీకరించండి. నేను ఈ బొమ్మ మీద కోపం కాదు, ఈ బొమ్మ వేసినాడు ఆ బొమ్మ వేసాడు నీకు అర్థమవుతుంది, ఈ బొమ్మ ఏమో ఎందుకు వేసాడు వేసుకాడు ఏమి కానీ అని మనం ఏమనుకుంటామంటే ఆ బొమ్మ మీద వీడికి ఇష్టం, ఇది వెరైటీ. ఆ బొమ్మ మీద వీడికి ఇష్టం, ఆడికి ఇష్టం ఉంది ఈ బొమ్మ, ఆ బొమ్మ వేసాడు ఈ బొమ్మ కూడా వేసాడు, అయితే బొమ్మ మీద ఇష్టం ఈ బొమ్మ మీద ఇష్టం ఉండదు, కానీ మనకి కల్పించుకుంటాం ఇష్టాడు వేసేసాడు ఈ బొమ్మలు వేసేసాడు ఈ బొమ్మలు నా ముఖ్యం ఇంకా పాల్సగా పెట్టవలసింది, ఇంత లావుగా పెట్టాడంటే ఇచ్చాడు మేము పేచి పెట్టుకున్న లాభం లేదు, ఇంకా వేసేసాడు బొమ్మలు, ఇంక ఈ బొమ్మలు శ్మశానంలో కాలవలసింది, మధ్యలో ఏం చేయలేము ఇంకా. ఇలా సాగు పుట్టి వాళ్ళని గట్టిగా లాగి లాగి ఎంత పైకి చేస్తాం, వేసేసాడు బొమ్మ. ఇంకా అటు పేచీలు పెట్టుకున్నా ప్రయోజనం లేదు, పేచీ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, పెట్టుకున్నా ఎనర్జీ వేస్ట్. ఇది ఈ వాక్యం భగవాన్ చదివినిపిస్తే అన్నారు, వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఇంగ్లీష్ లో కూడా ఉపనిషత్తులు ఉన్నాయి, ఏమన్నారు సంస్కృతంలోని ఉపనిషత్తులు ఉన్నాయనుకుంటున్నారు నేను, ఆంగ్ల భాషలో కూడా ఉపనిషత్తులు ఉన్నాయా? అయితే ఒక జ్ఞానిని అర్థం చేసుకోవడానికి ఇంకొక జ్ఞాని ఉండాలి, కానీ అజ్ఞాని ఎన్నడూ అర్థం చేసుకోలేదు. ఒక అజ్ఞాని జ్ఞానిని ఎన్నడూ అర్థం, వాళ్ళు ప్రయత్నం చేసినా సిన్సియర్గా ప్రయత్నం చేసినా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ మెంటల్ మేకప్ ఇక్కడ లేదు, దానికి ఫిట్నెస్ లేదు, అక్కర్లేదండి.
మీరు బూర్లు వండటానికి ఎంత ప్రయత్నం చేయగలరు? మీరు ఒక బూరు వండారనుకోండి, ఆ బూరు వండటానికి దానికి ప్రిపరేషన్ ఉంది కదా. ఒక బూరు వండారనుకోండి, ఆ బూరు వండటానికి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక బూరు వండాలనుకోండి, లేకపోతే గారి వండాలనుకోండి, లేకపోతే ఇల్లు కట్టాలనుకోండి, దానికి ఎంతో ప్రిపరేషన్ ఉండాలి కదా. అప్పటికప్పుడు బూరు తెమ్మంటే ఎక్కడ తెస్తారో తేలేరు. అది ఇల్లు కట్టాలనుకోండి, అప్పుడప్పుడు ఇల్లు వస్తుంది, దానికి ఎంతో ప్రిపరేషన్ ఉండాలి కదా. ఈ చిన్న చిన్న విషయాలకే ఇంత ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఆత్మజ్ఞాన సముపార్జనకి నీ మైండ్ ఎంతవరకు ప్రిపేర్ చేయాలి? అలా కదా, నీ బూరు వండటానికి, గారు వండటానికి, ఇల్లు కట్టుకోవడానికి ఇంత ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఆత్మజ్ఞాన సముపార్జనకి నీ మైండ్ ఎలా ప్రిపేర్ చేయాలి? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ముగిస్తున్నాం. నిశ్చలమగా ఉండి ఇంకోసారి చెప్తున్నాను, మీరు మనసుతో పేచీ పెట్టుకోవద్దు, పేచీ పెట్టుకుంది పెరిగిపోతున్నది. నిశ్చలమగా ఉండండి, నిర్మలంగా ఉండండి, వాడిని మీరేమి తెలుసుకోండి. ఎవడైతే ఉన్నాడో వాడి మీరేమి తెలుసుకోండి. మీరు ఎప్పుడు ఉంటారు నిశ్చలంగానే? మనస్సుతో కలిసి ఉంటే నిశ్చలంగా, మనస్సే డస్ట్. అసలు మనస్సే డస్ట్, మనస్సే సైతాను. మీకు అర్థం, అక్కడుంటే మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుని అక్కడ మీరు ఉండగలిగితే, మనస్సు కూడా వదిలేయండి, అది ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోండి, దాన్ని కూడా వదిలేయండి, అది ఎక్కడి నుంచి వస్తుంది కదా, మీకు లోపల నుంచి అక్కడ ఉండిపోండి, అక్కడ ఉండండి. అప్పుడు నిశ్చలంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు. అంతేకాదు, వాడి మీరే అనే సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి వరకు, ఆ స్థితి మీకు కలిగే వరకు మీకు దుఃఖంలోంచి విడుదల లేదు, బీపీలోంచి విడుదల లేదు, టెన్షన్లోంచి విడుదల, అంతేకాదు పునర్జన్మలోంచి కూడా మీకు విడుదల లేదు. ఓం ఓం. ఇవాళ మీరు బాగా ఒకే వాక్యం గుర్తుపెట్టుకోండి, unless you forget everything. నీ పుణ్యం పాపం కూడా మర్చిపోవాలి, నీ పుణ్యం పని మర్చిపోవాలి, పాపం కూడా మర్చిపోవాలి, రెండు మర్చిపోవాలి. unless you forget అంటే మీ ప్లస్ పాయింట్స్ మర్చిపోవాలి, మైనస్ పాయింట్స్ కూడా మర్చిపోవాలి, మీ రుణము మర్చిపోవాలి, అప్పుడు మర్చిపోవాలి. unless you forget everything you cannot be established in truth. ఇది సాధన వాక్యం. మీకు ఎందుకు చెప్తున్నాను? ఇది సాధన వాక్యం. నేను చెప్తున్నాను సాధన వాక్యం. భగవాన్ ఏమన్నారంటే, ఈ వాట్ ది సెంటెన్స్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఉపనిషద్. శాంతి శాంతి శాంతి.